Facem.
Gurum Brahma, Gurur Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namaha. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namaha. Dhyanamulam Gurumurtih, Pujamulam Gurupadam, Mantramulam Guruvakyam, Mokshamulam Gurukrupa. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwarah, Guru Sakshat Parabrahmam, Tasmai Shri Gurave Namah. Om Shri Gurubhyo Namah, Om Shri Namah Paramatmane.
Thank you, Vishma. Om Namo Bhagavate Sri Ramanaya, Om Sri Nana Paramatmane Namaha. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. So, auntie, alagu malli prayer tone begin chestaru kada, auntie ki icheddam maike. Arun aunty prayer cheyandi.
Alage Ramma, alage alage. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Arunachala Shiva, Arunachala Shiva, Arunachala Shiva, Arunachala. Ramana Sadguru, Ramana Sadguru, Ramana Sadguru, Pahi Maam. Ramana Sadguru, Ramana Sadguru, Ramana Sadguru, Raksha Maam. Ramana Sadguru, Ramana Sadguru, Ramana Sadguru, Pahi Maam. Ramana Sadguru, Ramana Sadguru, Ramana Sadguru, Raksha Maam. Giri Rupamo, Guru Rupamo, Sri Nanna Padame Maku Sharanyam. Giri Rupamo, Guru Rupamo, Sri Nanna Padame Maku Sharanyam. Giri Rupamo, Guru Rupamo, Sri Nanna Padame Maku Sharanyam. Sri Nanna Padame Maku Sharanyam. Sri Nanna Padame Maku Sharanyam.
Thank you, auntie. So, ఈ రోజు దీపానికి అరుణ అంటే అనేది ఎంత యాప్ట్ అంటే నాన్నగారు అరుణ అంటేనే అరుణాచలం కొండ అనేవారు. నీ పేరు అరుణాచలం, అరుణాచలం కొండే నమ్మ నువ్వు అనేవారు. అదే కాకుండా దీపానికి ఆంటీకి కూడా చాలా కోరిలేషన్స్ ఉన్నాయి. ఎలా అంటే నాకు బాగా గుర్తు, నాన్నగారు లాస్ట్ అంటే 2017 డిసెంబర్ జ్యోతి ఏ డేట్ పడింది అంటే డేట్ నాకు కరెక్ట్
సెకండ్ డిసెంబర్ సెకండ్
డిసెంబర్ సెకండ్ కరెక్ట్ డిసెంబర్ 29 తెలిపారు కదా డేట్స్ ప్రకారం నాన్నగారు డిసెంబర్ 2కి నాన్నగారు ఇంట్లో ఉన్నారు జిన్నూరులో అంటే హెల్త్ అంత బాగుండట్లేదు అప్పటికి అదే బాగా బెడ్ రిడెన్ గా ఉన్నారు కదా అంటే అప్పటికి యా సో అప్పుడు యాక్చువల్ గా ఆంధ్రాశ్రమం లో ఉన్నట్టున్నారు మీరు దీపానికి వెళ్ళినట్టున్నారు అరుణాచలం సో అయితే అవును అప్పుడు ఆనంద్ ఫోన్ చేశాడనమాట చేసి ఇలాగా అరుణ్ అదే అరుణ్ గారు ఇంకో ఇద్దరు ఎవరో ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు ముగ్గురు ఉన్నారు సో నాన్నగారిని అడగండి ఆంధ్రాశ్రమంలో ఎవరిని వెలిగించమంటారో దీపం అన్నారనమాట అంటే నాన్నగారికి అంత బాగాలేదు కదమ్మా లైక్ ఆయన కాన్షియస్ గా ఉండి అంటే మాట్లాడగలిగితే అడిగి చూస్తాను అంటే కాదు ఎవ్రీ ఇయర్ ఆయనే చెప్తారు మనకి సో ఒకసారి అడగండి నాన్నగారు ఎవరంటే వాళ్ళతోనే వెలిగిందాం అన్నారనమాట అయితే సో అప్పుడు నాన్నగారిని ఆ స్టేజ్ లో కూడా నాన్నగారు ఇలాగా ముగ్గురు ఉన్నారంట ఆంధ్రాశ్రమంలో ఒకటి మన మౌనాలి అరుణ్ గారు కూడా ఉన్నారు ఎవరితో మాట్లాడిందామంటే మౌలాలి టీచర్ తోనే మాట్లాడిందామమ్మా అన్నారనమాట
జ్యోతి జ్యోతి వెలిగించడం
జ్యోతి ఆంధ్రాశ్రమంలో జ్యోతి వెలిగించడం మీతో చేయించమన్నారనమాట అంటే ఆయన పూర్తిగా బెడ్ రిడెన్ గా ఉన్న టైంలో కూడా అవును నాన్నగారు మిమ్మల్ని వెలిగించమంటున్నారు అరుణాచలంలో సో ఆ టైంకి మీరు అక్కడ ఉండడం కూడా చాలా ఆస్పీషియస్
అంటే డివైన్ గ్రేస్
అవును అవును ఆంటీ అవును సో అలా బ్యూటిఫుల్ గా మీకు దీపంతో కోరిలేషన్ ఉంది అరుణాచలం మీ పేరు అరుణ అవ్వడం కోయిన్సిడెన్స్ ఉంది అది కాకుండా కూడా మీకు అరుణాచలం అన్నా భగవాన్ అన్నా కూడా ప్రీతమైన డివోషన్ ప్రేమ ఆంటీ మాకందరికి నాన్నగారు ద్వారా మేము కనెక్ట్ అయ్యి మేము అంటే ఐ మీన్ ముగ్గురిని సమానంగా చూసి అంటే అదే తత్వాన్ని మీరు అంటే భగవాన్ సబ్జెక్ట్ ని నాన్నగారి సబ్జెక్ట్ ని కూడా అద్భుతంగా టీచింగ్ ఫర్ మెనీ మెనీ ఇయర్స్ కదా ఆంటీ కేవలం మాటలే కాదు అనుభవపూర్వకంగా కూడా
అది నాన్నగారు ఆజ్ఞ అమ్మ అంతే ఒబే మై ఆర్డర్స్ అని
అండ్ యు బీన్ మోస్ట్ ఒబీడియంట్
అది నాన్నగారి దగ్గర
మోస్ట్ ఒబీడియన్సే కాదంటే ఒక ప్రత్యేకత నేను అందరికీ ఈరోజు అరుణంటి గురించి చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు సముద్రము అలలు వస్తాయి సముద్రం అలలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి అలా ఉంటుంది కదా సముద్రం బహుశా అరుణంటి జీవితం కెరటం తర్వాత కెరటం కాదు ఆపులేని కెరటాల కింద సమస్యలు కష్టాలు వచ్చినా కూడా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు పరిచయం అయ్యి బహుశా 26-27 ఇయర్స్ అవుతుందేమో అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు ఎక్కడ ఎక్స్ప్రెషన్లో మార్పు లేదు నిండుకుండా అనడానికి మన భక్తుల్లో ఫస్ట్ ఉదాహరణ బహుశా అరుణంటి ఏమో ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి అయితే గ్యాప్ ఇస్తాడు భగవంతుడు కష్టాలకి కనీసం ఒక డ్యూరేషన్ ఉంటుంది దానికి కానీ డ్యూరేషన్ గ్యాప్ ఇవ్వకుండా చేసినా కూడా అంటే ప్రహ్లాదుడికి పెట్టిన కష్టాలలాగా అంటే ఒక్క ప్రహ్లాదుడికే చెల్లింది భక్తిగా అలా ఉండడం స్టేబుల్గా త్రూ అవుట్ ఎనీ వేవరింగ్ లేకుండా అలా ఆంటీ జీవితంలో ఎన్ని జరిగిపోతూ ఉన్నా ఎప్పుడు చెదరకుండా అలా విశ్వాసం చెదరకుండా ఆ భక్తి చెదరకుండా అంత స్ట్రాంగ్ అరుణాచలం కొండలా నిలబడ్డం అనేది మనందరికీ గర్వకారణం అండి ఎనర్జీ నాన్నగారిదని ఉదాహరణ కనపడాలి కదా మాకు ఆ ఉదాహరణలో బహుశా మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆంటీ అది సంశయం లేదు సో ఇందులో అంటే ఎవరికి ఇది తెలుసు తెలియదు అనేది పక్కన పెడితే ఇది వాస్తవం సో ఈరోజు నేను టైం ఎక్కువ తీసుకోకుండా దీపం సందర్భంగా అరుణ అంటేనే నాన్నగారికి ఆవిడికి ఉన్న అమూల్యమైన అనుబంధం అంటే ఆవిడకి ఎక్కువ మానసికమైన సంబంధమే ఎక్కువ నాన్నగారితో హృదయ సంబంధం ఎక్కువ నిజం చెప్పాలంటే సో హృదయంలోంచి అపారమైన గైడెన్స్ ఆంటీకి ఎప్పుడూ వస్తూ ఉంది అండ్ ఆవిడ దానికి అనుగుణంగా జీవిస్తూ వచ్చారు బోధిస్తూ వచ్చారు సో ఈరోజు జిన్నూరులో నాన్నగారు బాడీ వదిలేసిన తర్వాత అరుణాంటి ప్రైమ్ టీచర్గా జిన్నూరికి ఆవిడ అవ్వడం అది ఈశ్వర సంకల్పం, నాన్నగారి సంకల్పం. అండ్ వైభవంగా ఎక్కడ బ్రేక్ లేకుండా సత్సంగాలు మీరే కాదు, మన రాజేశ్వరి గారే కాదు, నాగలక్ష్మి గారే కాదు, అన్ని అన్ని ఊళ్ళలో టీచర్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసి కోవిడ్ టైంలో కూడా ఆన్లైన్ సత్సంగాలు చేసి అందరూ కూడా నాన్నగారి లెగసీని అందరూ నాన్నగారి లెగసీని ఐ మీన్ దే ఆర్ లివింగ్ ఇట్, అంటే నిలబెడుతున్నారు. సో అదంతా ఆయన దయలోనే జరుగుతోంది అండ్ ఇలా కంటిన్యూ అవుతుంది. మనం ఆయన రీచ్ అయ్యే వరకు, వన్నెస్ కంప్లీట్ గా వచ్చే వరకు దిస్ విల్ కంటిన్యూ, దిస్ ఇస్ మై ఫెయిత్. సో అంటే మీరు బిగిన్
చేయండి, వీడియో ఆఫ్ చేస్తాను సార్,
అలాగే అండి, ఆడియో ఆడియో షిఫ్ట్ అవుదాం, అలాగే అండి, థ్యాంక్ యూ, ఓకే, రైట్,
వినపడుతుంది కదమ్మా?
వినపడుతుంది ఆంటీ.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ, ఓం నమో భగవతే శ్రీ నాన్న పరమాత్మనే నమః, ఓం సద్గురుదేవ. నాన్నగారు గురించి, నాన్నగారి అనుభవాల గురించి మనందరం భక్తులను చెప్పుకుంటున్నామండి. ముందుగా భక్తులందరికీ ప్రేమతోటి వినయంతోటి నా నమస్కారాలండి. చెప్పడము టీచర్స్ చెప్తున్నా కూడా వినేవాళ్ళు, వాళ్లకు తెలుసున్నా వాళ్ళు ఎంతో ఓపికతో సహనంతో అండి వాళ్ళ భక్తిని జ్ఞానాన్ని బయట పెట్టకుండా మా ఎదురుకుండా ఏమీ తెలియని వాళ్ళలాగా కూర్చుంటున్నారు కాబట్టి టీచర్స్ చెప్పగలుగుతున్నామండి. ఆ వినే భక్తుల్లో చాలా అనుభవం ఉన్నవాళ్ళు, మాకంటే అనుభవం ఉన్నవాళ్ళు, మాకంటే భక్తి గలవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇప్పుడు ఉష చెప్పింది కదా, ఉష అందరి గురించి చెప్తున్నారు కానీ ఉష గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఒక్క ఎగ్జాంపుల్ అండి, నాన్నగారు ఉషని అమ్మా మమ్మీ అని పిలిచారని నాకు తెలిసిందండి. జిన్నూరులోను తర్వాత కాశీలోను ఇలా పిలుస్తున్నారు ఉషనని. అంటే నాన్నగారు తన హృదయములో ఉషకి ఏ స్థానాన్ని ఇచ్చారు, అలా ఆ స్థానాన్ని ఉషకి ఇవ్వడానికి ఉషలో ఉన్న అర్హత పవిత్రత కారణమండి. ఉషలో ఉన్న డివోషన్ శరణాగతి, ఉష అంటే శరణాగతి అండి, శరణాగతి ఉష, ఉషయే శరణాగతి అండి. ఎన్నో సందర్భాల్లో ఉష మా అందరితో చెప్పారు, నేను కూడా డైరెక్ట్గా ఉష నోటి నుంచి విన్నానండి. నాన్నగారి పట్ల అరుణాచలుడు తను చదువుకున్న టైంలో నుండి చిన్న పిల్లగా ఉన్నప్పుడు తనకు వచ్చిన భక్తిని తన అనుభవాలని షేర్ చేసుకుంది. అయితే అనుభవాన్ని ఎందుకు షేర్ చేసుకోవడం అంటే ఇతరులకండి అది ఒక మార్గదర్శకంగా ఉంటుందండి. నాన్నగారు మనకు భక్తి అనే గింజను పెడితే మన హృదయంలో, జ్ఞానం అనే గింజను పెడితే మిగతా భక్తులు చాలామంది దానికి నీరు పోసారండి. అందరి దగ్గర మనం వినడం వల్ల, నాన్నగారి గురించి వినడం వల్లే మనకు ఆ భక్తి అనే మొక్క పెరిగి పువ్వయ్యి ఈరోజు కాయగా ఉండి అది పండడానికి రెడీ అవుతున్నాము. కాబట్టి ఉష అందులో ఆ శరణాగతి గురించి ఉష బోధిస్తున్నప్పుడు అందరికీ బహుశా ఇంతటి శరణాగతి మాకు కూడా వస్తే బాగుండేమో అని అనిపించిందండి. ఇక్కడ ఒకళ్ళ గురించి ఒకళ్ళు పొగుడుకోవడం కాదండి, ఇది ఒకళ్ళ వైభవాన్ని ఇంకొకరు గుర్తించటం అండి, అంతే. ప్రేమతో నీనామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోగుము అరుణాచల అని మనకు భగవానే చెప్పారు కదా, ఇలా ఉండండి బిడ్డల్లారా అని. కాబట్టి ఒక భక్తురాలు గురించి ఇంకో భక్తురాలు అర్థం చేసుకోవడం, ఆ భక్తిని ఆచరించటం, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడంలో ఏమి తప్పు లేదండి. పైగా ఈ సత్సంగాలు ఎంత బాగుంటున్నాయంటే సండేని అందరూ చెప్తా ఉంటే మళ్ళీ నాన్నగారి సమక్షంలో ఎవరికి వాళ్ళము, చాలా మంది నాకు భక్తులు ఫోన్ చేసి చెప్తున్నారండి, ఎవరికి వాళ్ళము నాన్నగారి సమక్షంలో ఆ 2 గంటలు నాన్నగారి సమక్షాన్ని అనుభవిస్తున్నాం. అయితే మిగతా టైంలో కూడా అనుభవిస్తున్నాము, కాకపోతే అండి నాన్నగారు మనతో మనల్ని చూసిన విధం, నాన్నగారు మన వైపు ఒక నవ్వు విసిరితే ఆ నవ్వులో ఉన్న చల్లదనము, తర్వాత అండి నాన్నగారు ఫలానా భక్తులతో ఇలా అన్నారు కదా అన్నప్పుడు నాతో కూడా నాన్నగారు ఇలా అన్నారు కదా, ఇలా మాట్లాడారు కదా అని ప్రతి భక్తురాలకి నాన్నగారి సన్నిధి గుర్తొస్తూ ఉందండి. కాబట్టి ఇది అవసరం అండి. ఇప్పుడు వ్యాస మహర్షికి చెప్పినప్పుడు కృష్ణుడు నారదుణ్ణి అడుగుతాడు కదండి, ఎన్నో పురాణాలు రాశాను, ఎన్నో ఎంతో శాస్త్రాన్ని రాశాను, అన్నీ రాసినా నాకు ఎందుకో తృప్తి కలగట్లేదు లోపల అని అడిగినప్పుడు నారద మహర్షి చెప్తాడు, కృష్ణ పరమాత్మ లీలలను రాయమని, భాగవతాన్ని రచించమని చెప్తారు. అలాగే మన గురువు లీలలని మనము తలుచుకుంటున్నాం. ఇప్పుడు గోపికలు ఎలా కృష్ణుడి గురించి తలుచుకున్నారో మధురకు వెళ్ళిపోయిన తర్వాత, మనం కూడా నాన్నగారి దేహం వదిలేసిన తర్వాత ఆ లీలలని తలుచుకుంటున్నామండి. కాబట్టి అందరం అండి, ఐక్యత నాన్నగారి భక్తుల్లో ఎంత ఐక్యత ఉంది అనేది వాళ్ళు మన ప్రవర్తనను చూసి నాన్నగారి యొక్క గొప్పతనాన్ని గుర్తించాలండి. అందుకని అలాగ ఉంటున్నాం అందరము, అలాగే ఉండాలని ఎప్పుడు అలాగే చివరి వరకు అందరము ఏకమయ్యేంత వరకు, ఏకత్వానుభవం వచ్చేంత వరకు ఇది ఇలా సాగాలని నాన్నగారిని కోరుకుంటూ అండి. ఇప్పుడు మన ఉష చెప్పుమన్నారు, అయితే కొంచెం నా చిన్ననాటి గురించి చెప్తూ, అంటే ఫౌండేషను నాన్నగారితో కూడా ఒకసారి చెప్పుకున్నాను నేను. కృష్ణ భగవంతుడు గీతలో అంటారండి కృష్ణస్వామి వాసుదేవ స్వామి ఏమనంటే, నువ్వు ఈ జన్మలో భగవంతుడిని స్మరించుకో, గురువుని స్మరించుకో, ఒకవేళ అహంకార మమకారాలు తగ్గించుకొని భగవంతుణ్ణి పొందితే సరే సరే, ఒకవేళ పొందలేకపోయినా ఆ స్మరించుకునే క్రమములో దేహము వదిలేసినా కూడా రాబోయే జన్మలో నిన్ను యోగుల కుటుంబంలో జన్మనిస్తాను అని కృష్ణుడు భక్తులందరికీ మాట ఇచ్చాడటండి. ఇది నాన్నగారే చెప్పారు మనకి. ఏమండి ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా 100%గా భగవాన్ గురించి తలుచుకున్నా, అరుణాచలేశ్వరుడు గురించి తలుచుకున్నా, కేవలము నాన్నగారు పెట్టిన భిక్ష ఇది. కాబట్టి ఒక్కోసారి నాన్నగారు అని రావచ్చు, ఒకసారి భగవాన్ అనొచ్చు, ఒకసారి కృష్ణుడు అనొచ్చు, రూపాలు నామాలు ఏవైనా ప్రతి మాట నా జీవితంలో నన్ను ఒక మట్టి ముద్దని, ఏమీ తెలియని దానినండి. నాకు ఒక పేరండి మా ఇంట్లో, ఏంటంటే అక్కకి ఏమీ తెలియదు, నేను అందరికంటే పెద్దదాన్నండి నలుగురిలో. వాళ్ళందరి యొక్క ఉద్దేశం ఏంటంటే మా అక్క అమాయకురాలు, మా అక్కకి ఏమీ తెలియదు అనండి. నిజంగానే ఏమీ తెలియదు. అలాంటి తెలియని దాన్ని నాన్నగారు బాహ్యంగా వ్యవహారానికి ఎంత తెలివి అవసరమో అంత తెలివిని ఇస్తూ లోపల మట్టికండి కరగబెట్టేసుకున్నారు అరుణనండి. హృదయంలో కరగబెట్టేసుకుంటూ బాహ్యంగా కూడా ఎలా కూర్చోవాలి, ఎలా నీర్చోవాలి, ఎలా ప్రవర్తించాలి, సృష్టితో ఎలా ఉండాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలి, అన్నీ నేర్పించుకున్నారండి. కాబట్టి నాన్నగారే నా జీవితంలో టోటల్గా, నాకు 29 ఇయర్స్ ఉన్నప్పుడు నాన్నగారు నా లైఫ్లోకి వచ్చారండి. అప్పటి నుంచి ఈ క్షణం వరకు, ఇక ముందు పూర్తిగా ఆరుణ నశించేంత వరకు కూడా 100%గా నాన్నగారే. అయితే చిన్నప్పుడు అండి అలా యోగుల కుటుంబంలో జన్మనిస్తాను అన్నట్టుగా మా తాతగారు ఒక యోగి అండి. అంటే నాకు అప్పుడు తెలిసేది కాదు, నాన్నగారి బోధలు విన్న తర్వాత అర్థమైంది తాతయ్య ఒక యోగిలాగా జన్మించారని. తాతయ్యకు మా అమ్మగారు ఒక్కతే కూతురు, మా అమ్మకి మేము 4 పిల్లలు అండి. నా చిన్నప్పుడు నాకు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అవ్వడము 5 ఇయర్స్ అనుకుంటాను. అంటే నాకు భగవంతుడి స్ఫురణ ఏకాంతంలో నా 5వ ఏట మొదలైందండి. మా అమ్మ ఒకరోజు బాగా కొట్టిందండి, కొడితేని 5 సంవత్సరాల పాపని లోపల రూమ్లో తలపేసుకొని, రాముల వారి క్యాలెండర్ ఉండిందండి, అయితే రాముడితో ఏడుస్తూ ప్రహ్లాదుడిని హింసిస్తే నువ్వు వచ్చావట కదా. మా అమ్మ చిన్నప్పుడు భాగవతం కృష్ణలీలలు చదివి చెప్పేదండి, ప్రహ్లాద చరిత్ర అవన్నీ భాగవతం చుట్టూ మమ్మల్ని 4 కూర్చోబెట్టుకొని భాగవతం చదివి మాకు చెప్పేదండి అమ్మ. అయితే ఆ 5వ సంవత్సరంలో రాముణ్ణి ప్రార్థించడం, నువ్వు ఇప్పుడు ఆ క్యాలెండర్లోంచి బయటికి రా, మా అమ్మని అడుగు నన్ను ఎందుకు మా అమ్మ కొట్టిందని, నేనేం తప్పు చేయలేదు కదా తండ్రి, మా అమ్మ నన్ను ఎందుకు కొట్టిందని. నా ఫస్ట్ ఎరుక అండి అది, చిన్న పిల్లని 5 ఏళ్ల పిల్లని అలా ఏడవడం, క్యాలెండర్ని చూడడం, రాముడు ఆ క్యాలెండర్లోంచి బయటకు వస్తాడేమో అని. అప్పుడు తెలియదు కదండి 5 సంవత్సరాలు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ అండి, మా తాతగారు వాకింగ్కి వెళ్ళేవారండి. వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళేవారు, 2 మైళ్ళు 3 మైళ్ళు వెళ్ళేవారు. వెళ్తున్నప్పుడు అప్పుడు అంతా బోధించేవారండి మా తాతయ్య. నేను కొన్ని ప్రశ్నలు అడిగేవారిని తాతయ్యని, తాతయ్య దయ్యాలు ఉంటాయా అని అడిగానండి ఒకసారి. అడిగితే మా తాతగారు ఏం చెప్పారంటే, అమ్మా మన మనస్సే దయ్యం అని చెప్పారండి. చెప్తే నాకు అప్పుడు అర్థం కాలేదు. నాన్నగారి మాట విన్న తర్వాత మా మనస్సులో ఉన్న నెగిటివ్ థింకింగే మనం దయ్యంలాగా ప్రవర్తించేలాగా చేస్తుందని నాన్నగారి బోధ విన్నాక అర్థమైందండి. అప్పుడు అది చెప్పి వదిలేశారు తాతయ్య. చాలా చిన్న వయసు అండి. తర్వాత ఒకసారి మా ఇంట్లో అండి, మా అమ్మ స్వీట్, నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం అండి, స్వీట్ పెడతా ఉండేది గిన్నెల్లో. పెడితే నేను మా తాతయ్య దగ్గరికి వచ్చి ఏడవటం మొదలుపెట్టాను. ఎందుకు ఏడుస్తున్నావు అన్నారు. అంటే తమ్ముడికి ఎక్కువ పెట్టింది, నాకు తక్కువ పెట్టింది అమ్మ స్వీట్ అని. అప్పుడు చాలా చిన్న వయసు అండి. అయితే తాతయ్య దగ్గర కూర్చోబెట్టుకొని ఎప్పుడు కూడా అమ్మ జీవితంలో నాకు ఇంకా కావాలని అడుగు, కానీ వాళ్ళకి, ఎదుటి వాళ్ళకి ఎందుకు ఎక్కువ అనే ప్రశ్న ప్రశ్నించకూడదు, తమ్ముడికి ఎందుకు ఎక్కువ పెట్టిందని నువ్వు అడగొద్దు, నాకు ఎక్కువ కావాలని అడుగు. అలాగే భగవంతుని కూడా ఏదైనా అడిగేటప్పుడు ఇతరులకు ఎందుకు అది అని ప్రశ్నించకు, నాకు కావాలి అని అడగమ్మా అని. అలా అలాంటి ట్రైనింగ్లో అండి, ప్రతి దాంట్లో అండి, కుర్చీలో కానీ, బల్లలో కానీ, రూపాయి నోట్లో కానీ, మడవనిచ్చేవారు కాదు, కుర్చీని లాగనిచ్చేవారు కాదండి. దాంట్లో కూడా దేవుడు ఉంటాడమ్మా, ఈశ్వరుడు ఉంటాడు, జీవం ఉంటుంది ప్రతి వస్తువులో. నువ్వు భగవంతుణ్ణి పూజించాలంటే గుడికి వెళ్ళక్కర్లేదు, మానవుడిలోనే మాధవుణ్ణి చూడు. ఒక్క మానవుడిలో కాదండి, పశువుల్లో, క్రిముల్లో, కీటకాల్లో, అందరిలో భగవంతుడు ఉంటాడని. పాము, మేము చిన్న పల్లెటూరులో పెరిగామండి చిన్నప్పుడు, మా నాన్నగారికి వ్యవసాయం. అయితే పాము వచ్చి మా, నేను పడుకున్న మంచం చుట్టూ చుట్టుకునేవండి రాత్రి ఎలకలు, అవి తినేసి నా పెద్ద పెద్ద నాగసర్పాలు చుట్టుకుంటే తాతయ్య వాటిని చంపనించేవారు కాదు, పాలేర్లతోటి, పనివాళ్లతోటి. వాటిలో దేవుడు ఉంటారు, తీసుకెళ్లి దూరంగా వదిలేయండి, అవి మమ్మల్ని, మనల్ని ఏమి హాని చెయ్యనంత వరకు మనల్ని అవి, వాటంతటా అవి వచ్చి కుట్టవు కదా, మనల్ని వాళ్ళని చంపొద్దని. కుక్కొస్తే రాయి పట్టి విసిరినిచ్చేవారు కాదు, వద్దనేవారు. అడిలిస్తే వెళ్ళిపోతుందమ్మా, రాయి పెట్టి కొడితే భగవంతుడు బాధపడతాడు, దానిలో దేవుడు ఉంటాడు, ఆ దేవుడు బాధపడతాడని. అలాగా చిన్నప్పటి నుంచి అండి, ఈశ్వరుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అనే బోధని తాతయ్య నేర్పారు. ఇంకొకటి కూడా నేర్పారండి, ఏంటంటే అండి, మనది తప్పు అయింది అని ఎదుటి వాళ్ళు కనుక అనుకుంటే, తప్పు అయినా కాకపోయినా ఎదుటి వాళ్ళు నువ్వు తప్పు చేశావు అన్నప్పుడు మనము క్షమాపణ అడగాలి. ఎలా క్షమాపణ చెప్పించేవారు మా తాతయ్య అండి, వాళ్ళ పాదాల మీద పడి నమస్కారం చేసి వాళ్ళని క్షమించమని అడగమనేవారు. అయితే చిన్నప్పుడు మనకు లోపల అహంకారం ఉంటుంది కదండి, చిన్న బుద్ధి తెలిసినప్పటి నుంచే అహంకారం మొదలవుతుందండి. నేను చెయ్యలేదు తప్పు, నేనెందుకు అడగాలి అలాగా, నేను అడగను అని. అంటే తాతయ్య అనేవారు, అమ్మా అలా క్షమించమని అడిగినప్పుడు నీ అహంకారం నశిస్తుంది. అంటే అప్పుడు అహంకారం అంటే తెలియదు కాదండి. అయితే ఏం చెప్పేవారంటే, భగవంతుడు నిన్ను ఇష్టపడతాడు అని చెప్పేవారండి. నువ్వంటే భగవంతుడికి ప్రేమ కలుగుతుంది, క్షమించమని ఇతరులను అడిగితే భగవంతుడు సంతోషిస్తాడమ్మా అని అడిగేవారండి. అందరి ముందు తల వంచడం నేర్పించారండి. ప్రతి వాళ్ళ ముందు కూడా ఎప్పుడు వినయంగా ఉండాలి. తర్వాత నా మనస్తత్వం ఎలా ఉండేదంటే, ఒకసారి బిచ్చగాడు మా ఇంటి ముందు వచ్చి నిల్చున్నాడు. ఎంతో మంది వస్తారు పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం లోపలండి, ఊర్లో, పల్లెటూళ్ళో అండి. ఒక అతను వచ్చి ఆకలి వేస్తుందమ్మా, అన్నం పెట్టు అని అడుగుతుంటే మా అమ్మ నిద్రపోతున్నారు. మా అమ్మకి చాలా అండి, గడియారం కంటే ఎక్కువ ముందు, ఒక నిమిషం ముందు ఉండాలండి. పొద్దున 4 గంటలకి లేస్తే రాత్రి 10 గంటల వరకు అంత పని ఉండేదండి అమ్మకి. అయితే ఆ పాపం అమ్మ 1/2 గంట రెస్ట్ తీసుకుంది, మధ్యలో టైం దొరికితే మధ్యాహ్నం టైంలో. ఆ టైంలో వచ్చాడు భిక్షగాడు, వస్తే అన్నం పెట్టమనండి. అమ్మ ఏమో లేవట్లేదు. అమ్మను అడగకుండా ఇంట్లో మేము ఏమి చెయ్యడానికి వీల్లేదండి. మా ఎదురుగుండా ఒక చాక్లెట్ ఉన్నా, లేక పండిన పండు ఏదైనా ఉన్నా, గ్లాస్ మంచినీళ్లు తాగాలన్నా అమ్మను అడిగే ఏ కుండలోంచి తీసుకోవాలి, ఏ గ్లాస్తో తాగాలని అది అడిగే తాగాలి. అంత క్రమశిక్షణగా పెంచిందండి అమ్మ. కానీ పక్క ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళం కాదు. స్కూల్ నుంచి వచ్చి ఒకవేళ అమ్మ ఇంట్లో లేకపోతే పక్క వాళ్ళు పిలిచేవారు, మా ఇంట్లో మంచినీళ్ళు తాగేదండి, వెళ్ళేవాళ్ళం కాదండి అసలు ఏది కూడా అండి. అలాగా టైంలో ఆ బిచ్చగాడికి అన్నం వేయాలంటే నా అంతటా నేను డెసిషన్ తీసుకోలేనండి. అమ్మ దగ్గరికి వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేయడం, అమ్మా వాడు ఆకలితో ఉన్నాడమ్మా, అన్నం పెట్టమ్మా, నువ్వు అన్నం పెట్టకపోతే రోజంతా ఆకలితో ఉంటాడమ్మా అని ఏడ్చి ఏడ్చి అమ్మని లేపేసండి. ఆ బిచ్చగాడికి అన్నం పెట్టేంతవరకు పెట్టిన తర్వాత అమ్మయ్యా అనిపించిందండి. అంటే ఈ మనస్తత్వము, ఈ సున్నితత్వము, ఇది నేను నేర్చుకున్నది కాదు. ఎందుకు చెప్తున్నానంటే అండి, అది నేను కల్టివేట్ చేసుకున్నది కాదండి, ఈశ్వరుడి దయ వల్ల అది లోపల సహజంగానే జీవుడికి వచ్చిందండి. తర్వాత ఇంకా చిన్నప్పుడండి, ఒకసారి శృంగేరి నుంచి భారతీతీర్థ స్వామి మా ఊరికి వచ్చారండి. చాలా చిన్న వయసు, 6-7 ఏళ్ల వయసులో మంథిని అనే ఊరు గ్రామానికి భారతీతీర్థ స్వామి వచ్చారండి. అక్కడంతా బ్రాహ్మణ్స్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉండేవండి, అందుకని ఎక్కువ పీఠాధిపతులు ఎక్కువ వచ్చేవారండి. భారతీతీర్థ స్వామి అంటే ఇప్పుడున్న పెద్ద స్వామి కంటే పెద్ద స్వామి అండి. ఆయన వచ్చారు, వస్తేని నాకేమో వెళ్ళిపోయి చూడాలండి. చిన్నప్పటి నుంచి అంటే జన్మాంతర వాసనలు అలా ఉంటాయి లోపల, నాన్నగారు చెప్పేవారు కదా. ఏమైనా సరే మా నాన్నని అడగడం, నాన్న నన్ను తీసుకెళ్ళండి, నాన్న నన్ను తీసుకెళ్ళండి. నేను చిన్న పిల్లని కదా, నన్నంత మా నాన్న లెక్క చేయలేదండి. తీసుకెళ్ళాలి, దీన్ని అడుగుతుంది కదా అని. మరి ఆయన చాలా బిజీగా ఉన్నారు వాళ్ళకి ఏర్పాట్లు సేవలు, నన్ను కొంచెం కన్సిడర్ చేయలేదండి మా నాన్న. అప్పుడు ఒకరోజు వారి పూజ అయిపోయిందండి, ఆంజనేయ స్వామి ఆలయం వెనకాల శివాలయం ఉంది. ఆ స్వామి భారతీతీర్థ స్వామి గారు ఆంజనేయుని ఆలయంలోంచి శివాలయంలోకి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు మా నాన్న ఏంటి పులిహోర ప్రసాదం పెట్టించారండి. పెట్టి దాని మీద ఒక ఆకు బోర్లించారు, కింద మీద బోర్లించి ఇంటికి తీసుకెళ్ళమ్మా అన్నారండి. ఏమండి ఆయన స్వామి భారతీతీర్థ స్వామి అజానుబాహులండి, తెల్లగా మెరిచిపోతుండేవారండి ఎర్రటి వస్త్రాల్లో. అలా స్వామివారు ఆలయంలోంచి అప్పుడే నేను అక్కడ నిల్చొని ఉన్నాను ఆలయం మెట్ల దగ్గర, స్వామి దిగి ఆలయంలోంచి కిందికి వస్తున్నారు. నాకు లోపల ఆయనని దర్శించుకోవాలనే తపన ఉందేమో అండి, ఆ అని అలా నోరు తెరిచేసండి ఆయన వైపు చూస్తూ ఉండిపోయాను 7 ఇయర్స్. అప్పుడు నా గిన్నె మీద ఆకు కింద పడిపోయిందండి, మూత నేను చూసుకోలేదండి ఆ మూతని. ఆయనను చూస్తూ అలా నిల్చుండిపోయాను. అప్పుడు నాన్న ఆయన నాతోటి స్వామివారు, అమ్మా నీ మూత కింద పడిపోయింది చూసుకో నాన్న అన్నారండి. అని ప్రేమగా అలా నవ్వుకుంటూ నా వైపు చూసి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత చూస్తే ఆకు కింద పడిపోయిందండి. అప్పుడు ఆకు తీసి మళ్ళీ మూత పెట్టుకొని వెళ్ళిపోయానండి. అదొకటి మర్చిపోలేనండి జీవితంలో వారి యొక్క దర్శనం. ఆ తర్వాత అండి పెరిగే క్రమంలో నాకు 15 సంవత్సరాల్లో మ్యారేజ్ అయిపోయింది, అత్తవారింటికి వచ్చాను. అయితే ఆ తాతయ్య అమ్మ పెంపకం వల్ల, మా నాన్న ఉదారత వల్ల ఎలా వచ్చానంటే, ఈ సృష్టిలో మంచి తప్పించి చెడు ఉండదు. అమ్మయ్య స్విమ్మింగ్ నేర్పించారండి, చాలా ఫార్వర్డ్గా ఉండేవారు అమ్మ. స్విమ్మింగ్ నేర్పించారు, సైక్లింగ్ నేర్పించారండి. ఇక్కడికి హైదరాబాద్ వచ్చాక స్కూటర్ నేర్చుకున్నాను, బాగా చదువుకోవాలి. మా అమ్మకి నేను డాక్టర్ అవ్వాలని ఉండేది ఉద్యోగం. నాకు కూడా అండి గొప్పగా బాగా ఇంకా చదువుకోవాల్సింది లేదనేంత వరకు చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, టాప్ 1 ర్యాంకులో ఉండాలి, అలా ఉండేవండి నా థాట్స్ అన్ని. ఏమండి అలా ఉన్నప్పుడు పెళ్లి జరిగిపోయింది, 15 సంవత్సరంలోనే పెళ్లి జరిగిపోయింది. బాహ్య పెళ్లి జరగనంత వరకు నాకు బాహ్య ప్రపంచం గురించి తెలియదండి. సృష్టి అంతా ఒకే మంచి ఉంటుంది, నేను ఏది ఆలోచిస్తున్నానో ఇతరుల గురించి, ఇతరులందరూ నా గురించి అలాగే ఆలోచిస్తారు అనే థాట్ తోటి నేను మ్యారేజ్ అయ్యి హైదరాబాద్కు వచ్చి నా వైవాహిక జీవితం మొదలైందండి. కానీ నాకు ఎదురుపడ్డది ఏంటంటే అండి, బయటకు వచ్చిన తర్వాత నో, ప్రతిదానికి ఎదురు దెబ్బ తగిలేదండి నా మనసుకి, ప్రతిదానికి ఎదురు దెబ్బ తగిలేది. అప్పుడు అనిపించేదండి ఇదేంటి మనం అనుకున్నట్టుగా లేదు, ప్రేమ కావాలి నాకు. ఎవరి ప్రేమలో నేను సాటిస్ఫై అవ్వలేదండి, భర్త ప్రేమలో సాటిస్ఫై అవ్వలేదు. తల్లిదండ్రులు పెళ్ళైన తర్వాత ఆడపిల్లలకి కొంచెం తల్లిదండ్రుల పట్ల కూడా ఆలోచన మారుతుందండి సహజంగానే. ఆడపిల్లకు పెళ్లి చేశాక ఇక మన ఇంట్లోంచి వెళ్ళిపోయింది కదా అనే ఆలోచన తల్లిదండ్రులకు కూడా వస్తుందండి. నాకు తల్లిదండ్రుల ప్రేమ పట్ల కానీ వాళ్ళు ఏమీ లోటు చేయలేదు, కానీ ఎందుకో నా మనసులో అసంతృప్తి అండి. భర్త ప్రేమ పట్ల, ఇతరుల ప్రేమ పట్ల, స్నేహం పట్ల అందరూ ఎంతో కొంత స్వార్థం ఉంటా ఉంటుంది. భగవంతుడిని అడిగేదాన్ని అండి, భగవానా ఎందుకు ఈ స్వార్థ బుద్ధి పెట్టావు జీవుల్లో? ఎంతో కొంత అందరిలో స్వార్థం ఉంటుంది, బహుశా నాలో కూడా ఉండొచ్చు, కానీ అది ఒక గురువు వచ్చేంత వరకు తెలియదండి. ఇప్పుడు మన గురువు వచ్చి బోధించి గురువు అనుగ్రహం వల్ల మనలో ఉన్న దోషాలు తెలుస్తాయి, కానీ గురువు పాదాల దగ్గరికి వచ్చేంత వరకు మనలో ఉన్న దోషం మనకు తెలియదండి. కాబట్టి ఎందుకు తండ్రి అని ఆలోచించేదాన్ని అండి, ఆ ప్రేమ కొరకు అన్వేషించేదాన్ని మొట్టమొదటిసారిగా అండి. ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాలండి, నాకు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజలు చేయడం అలవాట్లేదండి. మా అమ్మ అంటే నా తాతయ్య జ్ఞాన మార్గం చెప్పేవారు కాబట్టి ఎక్కువగా పూజలు చేయడం అలవాట్లేదు. అయితే నేను చిక్కడపల్లి పెళ్లి చేసుకొని హైదరాబాద్ చిక్కడపల్లి వచ్చాక మా బావగారు దివాకర్ బావు గారు శకుంతలక్కయ్య పూజ చేస్తే ఎలా చెయ్యాలి అనేది వాళ్ళని చూసి నేర్చుకున్నానండి. భగవంతుడి ప్రజెన్స్ని అనుభవిస్తూ పూజ చేసేవాళ్ళండి వాళ్ళిద్దరు. ఆ భక్తి అక్కడ పూజకు సంబంధించిన భక్తి అక్కడ మొదలైందండి చిక్కడపల్లిలో పూజకు. అంటే జ్ఞానమేమో బీజంగా లోపల భగవంతుడు తాతయ్య ద్వారా వేశారు, పూజ ఏమో వీళ్ళ ద్వారా, పూజ చేస్తే ఇలా చేయాలి, ఈశ్వరుడి ప్రజెన్స్ను అనుభవించాలి అని వాళ్ళ ద్వారా నేర్పారు. ఇదంతా కూడా ఈశ్వరుడి ప్లానే అండి. నేర్పుతూ కూడా లోపల మనసులో ఒక అసంతృప్తి అండి, ఏదో కావాలి, ఏదో కొరత, ఏదో కావాలి, ఏం కావాలో తెలియదండి. మరి భర్త ఇంజనీర్ అండి, మా వారు మెకానికల్ ఇంజనీర్, మంచి ఆఫీసర్ ర్యాంక్లో ఉన్నారు. భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు, ఒక అబ్బాయి ఒక పాప. హైదరాబాద్లో ఉండటానికి సొంత ఇల్లుందండి. ఏమండి కాలానుగుణంగా ఏమీ తక్కువ లేదండి, అంతా బాగానే ఉంది, కానీ ఏదో కొరత మనసులో, ఏదో కొరత అండి. ఆ కొరత ఒకసారి కలలో బాబా దర్శనం అయిందండి, షిరిడి సాయిబాబా దర్శనం అయింది. బాబా పల్లకిలో ఊరేగింపుగా వస్తున్నారు, నేను అక్కడ నిల్చున్నాను. ఊరేగింపు ఎవరో చూద్దామని ముందు భయపడ్డానండి, అదేమైనా ఏం ఊరేగింపు ఏంటో అని. దూరం నుంచి సరిగ్గా కనిపించలేదు, సరిగ్గా దగ్గరకు వచ్చేసరికి బాబా పల్లకిలో కూర్చొని ఉన్నారు. బాబా తిగిపోయి నుదుటిన విభూతి బొట్టు పెట్టేశారండి, పెట్టి ఆశీర్వదించేశారు. ఆ తర్వాత ఆ బాబా మీద ఇష్టం పెరిగి బాబా జీవిత చరిత్ర చదివానండి. బాబా జీవిత చరిత్రలో గురువు గురించి పారాయణం, గురు చరిత్ర పారాయణం చేయమని ఉంటుందండి. బాబా చెప్పారు కదా అని గురు చరిత్ర పారాయణం చేశాను. ఆ పారాయణం అయిపోగానే అప్పుడండి స్వరాజ్యం గారితో ఎవరినన్నా ఒక భక్తుల్ని పిలిచి బీదలకి, బాబా చరిత్రలో ఉంటుందండి, బీదలకి దానం అన్నదానం చేయమని, భక్తులు ఎవరికైనా నిజమైన భక్తులకి భోజనం పెట్టమని. నాకు అంతవరకు స్వరాజ్యం గారు మా ఇంటి దగ్గర ఉండేవారండి, పరిచయం లేదు. అప్పుడు అనిపించింది నేనే వెళ్ళి పరిచయం చేసుకొని వస్తారో రారో భోజనానికి పిలిస్తే, ఏమైనా అడిగి పిలుస్తాను, రిక్వెస్ట్ చేస్తాను అని అనుకుని స్వరాజ్యం గారి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకొని, ఆవిడ నన్ను చూస్తున్నారండి, చూస్తున్నారు. ఆవిడ భక్తి గురించి నేను విన్నాను, వాళ్ళ ఇంట్లో సత్సంగం జరుగుతుందని, రామనామం జరుగుతుందని అది తెలిసి వెళ్ళానండి. వెళ్ళి ఏమైనా సరే మీరు రావాలి భోజనానికి అంటే ఆవిడ అన్నారు, అమ్మా నేను కారం ఉప్పు నూనెలు ఎక్కువ తినను తల్లి. అంటే లేదు, మీకు ఎలా ఇష్టమో నేను అలా వండి పెడతాను, ఏమైనా రావాలంటే. పాపం ఎంతో ప్రేమతో వచ్చారండి భోజనానికి. అప్పటి నుంచి స్వరాజ్యం గారితో నాకు స్నేహం మొదలైందండి. ఆ స్నేహము నాన్నగారు దృఢపరిచారండి. స్నేహం మొదలైంది మొదటిసారి అది నాన్నగారు దృఢపరిచారు. ఏమండి ఆ స్నేహం అయిన తర్వాత నాకు గురువు గురించి, గురువు చరిత్ర చదువుతూ ఉంటే దాంట్లో రహస్యం ఉందండి, ఒక జీవుడు తరించాలంటే గురువు జీవితంలో తప్పనిసరిగా ఉండాలి, గురువు లేకుండా జీవుడు తరించలేడు అని గురు చరిత్రలో దత్తాత్రేయ చరిత్రలో చదివానండి. చదివిన తర్వాత గురువు కావాలి, ఏమైనా సరే నాకు గురువు కావాలి, గురువు కావాలి, గురువు కావాలి. నాకు ఇంకొక అలవాటు ఉండేదండి, కష్టం వచ్చినా భగవంతుడి పట్ల ఆర్తి వచ్చినా నన్ను ఎవరన్నా బాధ పెట్టినా ఏమి జరిగినా డైరీలో భగవంతుడికి లెటర్ రాసుకునేదాన్ని. ఏమో అంటే నాన్నగారు నా జీవితంలోకి రాకముందు ఈశ్వరుడు నన్ను ఎలా నడిపిస్తే, లోపల నుంచి ఎలా నడిపిస్తూ ఉంటే అలా జీవితం గడిచిపోయిందండి. కాబట్టి డైరీలో రాసుకున్నక ముందే భావం వచ్చినప్పుడే పరమాత్మకి తెలుసండి, కానీ అది ఎవరితో భగవంతుడితో ఏంటో పంచుకున్నట్టుగా ఉండేదండి. డైరీలో మొత్తం భగవంతుడికి లేఖ అని రాసుకొని ఈశ్వరుడికి అంతా విన్నవించేసుకోనండి, కన్నీటి ధారలు కారిపోతూ ఉండేవి. అది రాసుకొని చివరికి అనుకునేదాన్ని, అప్పా ఇది నేను రాసుకుంటేనే కానీ నీకు తెలియదా, నా భావానికి ఆధారంగా నువ్వు ఉన్నావు కదరా తండ్రి, నీకు తెలిసే ఉంటుంది, నువ్వు జవాబు మాటల్లో చెప్పవు, కనీసం గురువు రూపంలో వచ్చి నన్ను అనుగ్రహించురా తండ్రి, నన్ను తరింపచేయరా, ఇంకా ఎప్పుడు వస్తావు నా జీవితంలోకి అనే ఆర్తి మొదలైందండి. ఆ ఆర్తి మొదలయ్యాక సత్యసాయిబాబా దర్శనం అయిందండి. ఒకసారి హైదరాబాద్కి వచ్చారు శివన్ టెంపుల్కి, చాలా దగ్గర నుంచి దర్శనం అయింది. ఆయన దృష్టి కళ్ళల్లో కళ్ళు కలిపి చూసి దృష్టినిచ్చారండి. నేను చాలా టూకీగా చెప్తున్నాను ఎందుకంటే అండి టైం చాలా తీసుకుంటుందేమోనని. తర్వాత రామకృష్ణ పరమహంస దర్శనం అయిందండి కళలో. అయిన తర్వాత రామకృష్ణ పరమహంస ఇక్కడ మనకు ఇందిరానగర్లో ఉంది కదండి, అక్కడికి వెళ్ళి కూర్చొని రామకృష్ణుడితో గురు మహారాజుతో ఏడ్చేశాను, నా గురువు ఎక్కడున్నారు, నువ్వా నా గురువు, కాకపోతే నా గురువు ఎక్కడున్నాడు, నా గురువుని నా జీవితంలోకి పంపించు, లేకైనా లేకుంటే నీ పాదాల దగ్గరికైనా నన్ను చేర్చుకో తండ్రి, ఇలా దిక్కులేని దానిగా ఎన్ని రోజులు ఉండాలిరా అప్ప నేను అని ఏడ్చేశానండి రామకృష్ణుడి దగ్గర. ఏడ్చేసిన తర్వాత అక్కడ ఎంతోసేపు కూర్చొని 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 ప్రార్థన చేశాను. చేసిన తర్వాత అండి మొట్టమొదటిసారిగా ఒకరోజు నేను రోడ్డు మీద నడుస్తూ ఉంటే చిక్కడపల్లి స్వరాజ్యం గారు మా ఫ్రెండ్, తర్వాత మా శకుంతలక్కయ్య, మా ఏరాలు, భవానీ వాళ్ళందరూ నిల్చొని గేట్ దగ్గర మాట్లాడుకుంటున్నారండి సాయంత్రం పూట. అయితే వాళ్ళని చూడగానే నేను రోడ్ క్రాస్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి, ఏంటి అందరూ ఒకే చోట నిల్చొని మాట్లాడుకుంటున్నారు అంటే, వాళ్ళు అన్నారు ఈరోజు మేము ఒక మహాత్ముణ్ణి దర్శనం చేసుకొని వచ్చాము, ముఖ్యంగా రామకృష్ణ పరమహంసలాగా ఉన్నారు అని మన స్వరాజ్యం చెప్తున్నారండి. అచ్చం రామకృష్ణ పరమహంసలాగా ఉన్నారు అంటే అయ్యో నాకు చెప్పలేదేంటి, నేను వచ్చేదాన్ని కదా అని అన్నానండి. అంటే మరి నువ్వు సత్సంగాలకి రావు కదా, మాకు నీ పట్ల ధ్యాస రాలేదు, నువ్వు వస్తావని మేము అనుకోలేదు. ఈరోజే మన వరాలరాజు గారింట్లో లక్ష్మి వాళ్ళ ఫాదరు ఇంట్లో దర్శనం చేసుకొని వచ్చారండి సోమాజీ కూడా, అది చెప్పారు. చెప్తే నేను అన్నాను ఏమండి మళ్ళీ నాన్నగారు వస్తే నాకు చెప్పరా మీరు, నాకు చెప్పండి, ఆయన నాన్నగారు అని పిలుస్తారు అంటే మళ్ళీ వస్తే నాకు చెప్పరా, నేను కూడా వచ్చి దర్శనం చేసుకుని, ఎందుకంటే గురువు గురించి అన్వేషిస్తున్నాను కదండి, నేను కూడా వచ్చి దర్శనం చేసుకుంటానంటే స్వరాజ్యం గారు అలాగే చెప్తామన్నారు. ఆ తర్వాత అది జరిగిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తారంటే ఇంకా 2 మంత్స్లో మళ్ళీ వస్తానని చెప్పారు నాన్నగారు అన్నారండి. ఆ తర్వాత నేను మా బాబు మహారాష్ట్రలో చదువుకుంటుంటే చెల్లెలింటిలో ఇంజనీరింగ్ చదివేవాడండి, అక్కడ నేను అక్కడికి వెళ్ళాను. వెళితే అర్ధరాత్రి నాకు హృదయములో నుండి నేను ఎవరు నేను ఎవరు నేను ఎవరు లోపల నుంచి అది స్ఫురణ వినిపిస్తూ ఉందండి నాకు, ఒక భావన లోపల నుంచి వచ్చేస్తూ ఉంది, అది భావననాలో స్ఫురణనాలో గాఢ నిద్రలో ఉన్నానండి. ఈ నేను ఎవరు నేను ఎవరని ఒక ఘోషలాగా వినిపించి నాకు మెలకు వచ్చేసిందండి. మెలకు వచ్చేస్తే అందరూ నిద్రపోతున్నారు, రాత్రి 2, 3 అయిందండి తెల్లవారుజామున. లైట్ వేసి కూర్చున్నాను కాసేపు, నాకు అర్థం కాలేదండి. అంటే నాన్నగారు ఇంకా నా లైఫ్లోకి రాలేదు, భగవాన్ టీచింగ్ ఏమీ తెలియదు నాకు, ఏమీ తెలియదు, నేనెవరనే ప్రశ్న నాకు ఆ క్షణంలో కొంచెం భయపెట్టింది కూడా అండి. ఇప్పుడు ఇది ఎవరికన్నా చెబితే నాకు ఇలా అనిపిస్తుంది, నేనెవరనే ప్రశ్న అని ఎవరికైనా చెప్పాననుకోండి, చెల్లెలు ఇంట్లో చెల్లెల్ని లేపి అదేమంటే నీకేమన్నా పిచ్చి పట్టిందా అక్క నువ్వు పడుకో అంటుందండి. అర్థం లేని మాట మాట్లాడుతున్నావు పడుకో అంటుందండి. ఎవరితో షేర్ చేసుకోవడానికి వీల్లేదు. సరే నేను అలా కాసేపు కూర్చొని మళ్ళీ పడుకున్నానండి. నాకు తెలియదు ఆ ప్రశ్న మాత్రం వచ్చింది నాకు తెలియదు అప్పుడు. ఆ తర్వాత నెక్స్ట్ డే నాకు హైదరాబాద్ వచ్చేసానండి. వచ్చేసి మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో చీర లేదు, ఒక పెద్ద చీర అండి. ఏమైంది అని మా వారు అడిగితే, ఆ వారిని అడిగితే అన్నారు, మీ ఫ్రెండ్ స్వరాజ్యం గారు తీసుకెళ్లారు, ఎవరో మహాత్ములు వస్తున్నారని. గమ్మున బయలుదేరిపోయానండి. అప్పుడే ఆ క్షణమే వెళ్ళిపోయాను, ఎందుకంటే మిస్ అయిపోతానేమో అని భయం అండి లోపల. వెళ్ళిపోయి స్వరాజ్యం గారితో అడిగాను, ఎవరు వస్తున్నారండి అంటే, రేపు నాన్నగారు వస్తున్నారు, మీకు చెప్పాను కదా మహాత్ములు నాన్నగారు అని, ఆయన వస్తున్నారు అని చెప్పారండి. ఫస్ట్ టైం నాన్నగారు దర్శనం అండి. ఏండి నాన్నగారు వచ్చారు. వచ్చిన తర్వాత నాన్నగారిని దూరం నుండండి, దూరంగా అందరికంటే వెనకాల నుంచి దర్శనం చేసుకున్నాను. మామూలుగా మన ఫాదర్ ఇంట్లో ఎలా ఉంటారో అలా ఉన్నారండి, నార్మల్గా ఉన్నారు. కానీ ఆయన పట్ల నాన్నగారి పట్ల నాకేమీ ఆకర్షణ ఏమీ కలగలేదండి ఫస్ట్ టైం దర్శనంలో. అయితే నాన్నగారు భవానీ ఉండే ఇంట్లో ఆ రోజు హాల్ పెద్దగా ఉందని అక్కడ కూర్చున్నారు, అక్కడ ప్రవచనం చెప్పారు. చివర్లో కూర్చున్నాను నేను, కానీ నాన్నగారు చెప్పే ప్రతి మాట ఏదైతే నేనెవరనే క్వశ్చన్ నాకు హృదయంలో ఎరైజ్ అయిందో ఆ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఆ రోజు దొరికిందండి. నా మనసులో వచ్చే ఆలోచనలు నాకు అంతకుముందు ఉండేదండి, అంతటా భగవంతుడు వ్యాపిస్తే మరి శవంలో కూడా భగవంతుడు ఉండడా, శవం కాల్చిన బూడిదలో కూడా ఈశ్వరుడు ఉంటాడు కదా, మంచిలో భగవంతుడు ఉంటాడు కదా, చెడులో భగవంతుడు ఉంటాడు కదా, ఒక మంచినే ఎందుకు అందరు స్వీకరిస్తారు, చెడును ఎందుకు స్వీకరించరు, అసహించుకుంటారెందుకు చెడును ఈ సృష్టి అనేది ఎన్నో ప్రశ్నలండి నాకు లోపల. నాన్నగారు ఆ రోజు ప్రవచనం చెప్పినప్పుడు నా మొత్తం నా మైండ్ క్లియర్ అయిపోయిందండి. ఎస్, ఈ బోధ నాకు కావాలి అనిపించిందండి. నాన్నగారి రూపం కంటే ముందు నన్ను ఆకర్షించింది నాన్నగారి వాక్ అండి. ఎస్, నాకు ఈ బోధ కావాలి, కానీ మరి ఆయన నన్ను తన భక్తురాలిగా స్వీకరించాలి కదా. అప్పటికి నా గురువు ఎవరు తెలియదు ఇంకా. నా మనసుకి ఆనందం వస్తూ ఉంది, కానీ నన్ను తండ్రి స్వీకరించాలి కదా. ఏమీ మాట్లాడలేదండి, నాన్నగారు వెళ్ళిపోయారు, నేను ఇంటికి వెళ్ళిపోయానండి. తర్వాత సెకండ్ టైం మళ్ళీ నాన్నగారు చిక్కడపల్లి వచ్చారు. వచ్చినప్పుడు మద్దాలి సుబ్బారావు గారివి భాషణాలు ఓపెనింగ్ అండి త్యాగరాయ గానసభలో. అప్పుడు స్వరాజ్యం గారింటికి వచ్చారండి. ఏమండి అవకాశం ఉన్నప్పుడల్లా చిక్కడపల్లి వైపు వస్తే కనుక స్వరాజ్యం గారు భక్తులందరము రమ్మని కోరేవారు నాన్నగారిని. నాన్నగారు తప్పకుండా వచ్చేవారండి, అటు పక్కన వస్తే మట్టికి రాకుండా వెళ్ళేవారు కాదు. అయితే ఇంతకు ముందు ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. ఫస్ట్ టైం నాన్నగారు చిక్కడపల్లి వచ్చినప్పుడు ఇందాక చెప్పాను కదా మొట్టమొదటిసారి వచ్చారని, అప్పుడు ఎంత ప్రేమగా అండి భక్తులు నాన్నగారిని చిక్కడపల్లి భక్తులు ఆహ్వానించారంటే, నాన్నగారు అన్నారండి, అమ్మా స్వరాజ్యం వైకుంఠాన్ని దింపేశావమ్మా ఈరోజు, ఇక్కడ కిందికి దింపేశావు, వైకుంఠాన్ని కిందికి దింపేశావమ్మా అన్నారు. అంటే స్వరాజ్యం గారు అన్నారు, నాన్నగారు నారాయణుడు వస్తే వైకుంఠం రాకుండా ఎలా ఉంటుంది నాన్నగారు, నారాయణుడు అడుగుపెట్టిన చోట వైకుంఠము రాకుండా ఉంటుందా నాన్నగారు అంటే. ఇంకా అసలు ఆ డైలాగ్స్ అండి నాన్నగారికి భక్తులకి మధ్యలో జరిగే సంభాషణ చూసినప్పుడు, నాన్నగారి ఫేస్లో వచ్చే అనుగ్రహ శక్తి చూసినప్పుడు ఇది చాలు జీవితానికి అనిపిస్తుందండి. ఆ సెకండ్ ఆ యొక్క అనుభవం అండి నాన్నగారు ఆ వెదజల్లి ఆ గ్రేస్ సరిపోతుంది అనిపిస్తుంది అండి. ఆ తర్వాత మన భవానీ చెప్పారు మొన్న తను చెప్తున్నప్పుడు, నా స్వరాజ్యం అడిగారు ఇక్కడ ఉన్న అందరికీ మోక్షం రావాలి నాన్నగారు అంటే ఆ పటం నుంచి పూలమాల ఒక్కవైపు తెగి అండి జారి పడలేదు, తెగింది దారం, దారం తెగి కిందికి వేళ్లాడబడిపోయిందండి. అప్పుడు అంటే నాన్నగారు ఆ పటం వైపు చూస్తున్నారు, నాన్నగారి పటానికే మాల ఉంది, నాన్నగారు ఆ పటాన్ని చూస్తున్నప్పుడు అది మన చిన్న సత్సంగము రూమ్ లాగా స్వరాజ్యం గారు అక్కడ ఒక కొన్ని పటాలు పప్పవి మాతాజీవి అన్ని పెట్టుకుంటామండి. అక్కడ నాన్నగారిది కూడా పెట్టారు, పెట్టినప్పుడు నాన్నగారు తన తన పటాన్ని తాను చూసుకుంటున్నారండి, అంటే నన్ను నేనే చూసుకుంటున్నానని భగవాన్ చెప్పినట్లుగా ఆ చూస్తున్నారండి. అంటే అక్కడ బ్లెస్ చేస్తేనే కానీ ఆ బ్లెస్ మాకు రోజు అందదండి, ఆ బ్లెస్సింగ్స్ అనుగ్రహిస్తేనే కానీ. అలా చూస్తున్నప్పుడు స్వరాజ్యం అడిగారు, నాన్నగారు ఇక్కడ ఉన్న మా అందరికీ మోక్షాన్ని ప్రసాదించండి నాన్నగారు. నాన్నగారు వెంబడే అలాగే అలాగే అమ్మా అలాగే అన్నారండి. ఆ తర్వాత అది జారి కింద పడిపోయిందండి, నాన్నగారు వెళ్ళిపోయారు. తర్వాత సెకండ్ టైం ఈ భాషణాలు ఓపెనింగ్కి వచ్చారండి. వచ్చినప్పుడు స్వరాజ్యం చెప్పారు నాతో, అరుణ నాన్నగారు వస్తున్నారు, నీకు వీలైతే రా. అయితే నేను ఇంట్లో నాన్నగారితో ఒక కండిషన్ నా మనసులో చెప్పుకున్నానండి, ఏంటంటే నువ్వు కనుక సాక్షాత్తు భగవత్స్వరూపం అయితే ఈరోజు నాతో ఏదైనా ఒక మాట మాట్లాడాలి, అది ఏదైనా కానీ నేను గమ్మున ముందుకెళ్ళిపోయేదాన్ని కాదండి, వెనకాల ఉండేదాన్ని. స్వరాజ్యం గారు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరు భక్తుల్ని పరిచయం చేశారండి, నేను తన దృష్టిలో లేను, ఎందుకంటే నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, అసలు స్వరాజ్యం గారి ఇంటికే వెళ్ళేదాన్ని కాదండి, కాబట్టి అంత తొందరగా జ్ఞాపకంలో ఉండను కదండి, అందుకని పాపం నన్ను మర్చిపోయారు. అందరు భక్తుల్ని నాన్నగారికి పిలిచి పేరు చెప్పి ఈవిడ మా సత్సంగానికి వస్తారు నాన్నగారు, ఈవిడ మా సత్సంగానికి వస్తారని అందరినీ పరిచయం చేశారు, నన్ను మాత్రం పరిచయం చేయలేదండి. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెక్కి వెక్కి ఏడ్చేశానండి, ఏడ్చేసి అప్పా నువ్వు భగవంతుడివైతే నా పరిచయం నీకు అవసరమా తండ్రి, ఎందుకే మనసా పరిచయం చెయ్యలేదని ఏడుస్తున్నావు, ఆయన ఒక నాన్నగారు ఒకవేళ భగవంతుడైతే ఆ భగవంతుడికి సృష్టిలో ఉన్న చరాచర జీవులు ఆయన పిల్లలే, నిన్ను మళ్ళీ స్పెషల్గా ఎందుకు పరిచయం ఇంకొకరు ఎందుకు పరిచయం చేయాలి నిన్ను అని నా మనసుకి నేను నచ్చ చెప్పుకోనండి, నా దుఃఖాన్ని నేను దిగమింగుకున్నాను. సెకండ్ టైం నాన్నగారు వచ్చినప్పుడు డెఫినెట్గా నాన్నగారు మీకు నాకు మధ్యలో పరిచయాలు అవసరం లేదు, మీరు ఒకవేళ భగవత్స్వరూపం అయితే నేను నీ బిడ్డనే అయితే, ఈ సృష్టిలో నేను ఒక భాగాన్ని కదా, నేను నీ బిడ్డనే అయితే ఈరోజు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, నాకు భక్తి ఉంటే కనుక మీరు భగవంతుడైతే కనుక మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి, ఎవరు మధ్యవర్తులు అవసరం లేదు పరిచయం చేయడం అని చెప్పుకొని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు ఆ రోజు స్వరాజ్యం ముందుకు పిలిచారండి, ముందుకు పిలిచి అరుణ ముందుకు రా అన్నారు. వెళ్ళిపోయాను, కూర్చున్నాను నాన్నగారికి, ఎప్పుడు సైడ్కి కూర్చునేదాన్ని, లెఫ్ట్ సైడ్కి, నాన్నగారు లెఫ్ట్ సైడ్ కూర్చోవడం అలవాటు అండి ఎప్పుడు, ఏమో ఎందుకు అక్కడ కూర్చొని నాన్నగారిని చూసుకుంటా ఉంటే అసలు ఈ సృష్టిలో అన్నీ మర్చిపోయి నన్ను నేను కూడా మర్చిపోయేదాన్ని అండి, అన్నీ మర్చిపోయేదాన్ని అంటే ఆయన శక్తి అలాంటిదండి, అన్ని మరిపింప చేసే శక్తి. నాన్నగారు ఒక చోట అంటారు, ఏది పొందాక ఈ సృష్టిలో ఏది పొందవలసిన అవసరం ఉండదో అది గురువు సమక్షము, అదే మోక్షానికి సంబంధించిన ఆనందము, స్వరూపానికి సంబంధించిన ఆనందం అని. అలా నాన్నగారి సమక్షంలో కూర్చున్నప్పుడు అసలు నేను అరుణని అనే విషయం కూడా మర్చిపోయేదాన్ని. అలా నోరు తెచ్చుకొని మా పిల్లలు వాణ్ణి చాలాసార్లు అనేదండి, అమ్మ అలా నోరు తెచ్చుకొని చూస్తావేంటి, కళ్ళు ఇంత ఇంత చేసుకొని నోరు తెచ్చుకొని అంటే నా నేను ఎలా ఉన్నానో కూడా నాకు తెలియదండి, ఆస్వాదించేదాన్ని. పరబ్రహ్మము ఎదురుగుండా వచ్చి కూర్చుంటే ఇలా ఉంటుందా అని అనిపించేదండి, నా స్వరూపము నా ఎదురుగుండా కూర్చుంటే ఇలా ఉంటుందా అని అనిపించేదండి. అండి అలాగా ముందుకు పిలిచి కూర్చోబెట్టారు, నాన్నగారిని చూస్తున్నారు, నాన్నగారు నా వైపు చూసండి అమ్మా, ఇప్పుడు త్యాగరాయ గానసభలో భాషణాలు పుస్తకం ఓపెనింగ్ ఉంది, మమ్మల్ని ఆహ్వానించారు, మీరందరూ కూడా ఆహ్వానితులే అమ్మా, మీరందరూ అక్కడికి రావచ్చు అని చెప్పారు. అయితే నేను ఇంట్లో అనుకున్నాను కదండి, ఏదన్నా ఒక మాట నాతో డైరెక్ట్గా మీరు మాట్లాడాలని. అప్పుడు నాన్నగారు అది చెప్పారండి నా వైపు చూసి. అప్పుడు నాకు ఆన్సర్ దొరికింది అని అనిపించింది. వెళ్ళాను త్యాగరాయ గారి సభకి. రాత్రి 7 అయిపోయింది, 8 అవుతుందండి. అక్కడ ఇంకా అవ్వలేదు, నాన్నగారి ప్రవచనం ఇంకా అవ్వలేదు. ముందు మాటలు ఎవరు మాట్లాడుతున్నారు, నేను స్వరాజ్యం గారితో నేను వెళ్ళిపోతానండి ఇంటికి అన్నాను. అదేంటి, నాన్నగారిని వదిలేసి వెళ్ళిపోతావా అంటే, కాదు, భర్తకి భోజనం పెట్టాలి, పిల్లలకు పెట్టాలి, ఎదురు చూస్తారు వాళ్ళు, కోపడతారు, నేను టైంకి అక్కడ ఉండకపోతే నేను వెళ్ళిపోతానండి అని వెళ్ళిపోయాను. నిజంగా నాకు లోపల ఇంకా నాన్నగారి పట్ల అంత ఆకర్షణ రాలేదండి. అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నాన్నగారు మూడోసారి ఏం జరిగిందంటే, నాకు సర్జరీ అయిందండి, యూట్రస్ తీసేశారు, సర్జరీ అయింది. మా అమ్మ వచ్చి ఇంట్లో ఉంది. నాన్నగారు గురువు దొరకట్లేదు, ఇంకా నా గురువు సన్నిధిలోకి నేను వెళ్ళలేదు, నేను ఇంకా అనాథగానే ఉన్నానని డైరీలో కృష్ణుడికి ఒక లెటర్ రాసుకున్నాను. ఆ రోజు పొద్దున ఏమైందంటే, మా వారు ఆఫీస్కి వెళ్లే ముందు పొద్దుటే టీ తాగాక, నాకు మంచి ఇల్లు ఒకటి కావాలి, చిక్కడపల్లితో ఉన్న ఇల్లు, చాలా పాత ఇల్లు ఉండేదండి. ఎంత పాతదంటే అడుగు పెడితే ఆ ఫ్లోరింగ్ కిందికి దిగిపోయిందండి, అంటే చాలా సంవత్సరాల క్రితందండి అది. కాబట్టి అందరం ఉండేవాళ్ళం అండి, 2-2 రూమ్స్ లో అందరం ఉండేవాళ్ళము. నాకు ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక ఉండేదండి లోపల, ఎలా అయినా చేసి ఇల్లు కట్టుకోవాలని. నేను మా వారితో ఎప్పుడూ అడుగుతుండేదాన్ని, ఏమండి ఇల్లు కట్టండి, ఏమండి ఇల్లు కట్టండి అని. మా వారు ఏమన్నో అనేవారండి. ఆ రోజు ఏమైందంటే, గట్టిగా మా వారితో పోరాడానండి, ఇల్లు కట్టండి ఇల్లు కట్టండి అని. అంటే మా వారు, నేను ససేమిరా కట్టను, లోన్ తీసుకొని కట్టడం నాకు ఇష్టం లేదు. అంటే అన్ని డబ్బులు మనం ఎప్పుడు సంపాదించుకోగలం, అందరూ మీ వయసు వాళ్ళు ఇల్లు కడుతున్నారు కదా లోన్ తీసుకొని, మీరెందుకు కట్టరని గట్టిగా పోరాడి ఆయనతోటండి. ఆయన ఆఫీసుకు వెళ్ళిపోయారు. నేను ఏడుస్తూ అప్పుడు డైరీ తీసుకొని వెంబడే కృష్ణుడికి ఒక లెటర్ రాసుకున్నానండి. కృష్ణ, ఇదేంటి రా తండ్రి, నువ్వు కోరిక దుఃఖాన్ని తీసుకొస్తుందని చెప్పావు కదా, నిజంగా 100కి 100 రూపాయలు నా కోరిక నాకు దుఃఖాన్ని తీసుకొస్తుంది. కోరికలు లేకుండా జీవించమని నువ్వు చెప్పి హృదయంలో ఉండి కోరికను పంపిస్తావేంటి నా మనసులోకి, నేను దుఃఖపడాలని అనుకుంటున్నావా తండ్రి, ఎందుకురా ఈ కోరికలు పంపిస్తున్నావు, కోరిక లేని స్థితిని నాకు ప్రసాదించవా గురువుగా వచ్చి. ఎన్ని రోజులు ఇంకా ఈ నిరీక్షణ తండ్రి నీ గురించి. ఇప్పటికీ ఆ డైరీ ఆ లెటర్ ఉందండి, లెటర్ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతా ఉంటే కొన్ని అక్షరాలు కూడా చెరిగిపోయాయి. ఆర్తిగా లెటర్ రాసుకొని, ఇంకా నా జీవితంలోకి ఎప్పుడు వస్తావు నువ్వు, అయినా నువ్వే గెలిచావులే, కోరిక కోరుకోకూడదని అనుకుంటూనే నిన్ను కోరుకున్నాను గురువుగా రమ్మని. ఇది కూడా ఓ కోరికే కదా, ఏమో నువ్వు ఎలా పెట్టాలనుకుంటున్నావో నా జీవితాన్ని నాకు తెలియదురా అప్ప అని రాసేసి ఆ డైరీ పక్కన పడేసి బోన్ చేయలేదని అలా పడుకొని ఉన్నాను మంచం మీద. మా అమ్మ అంటున్నారు ఇల్లు కట్టిస్తాడు లేవే, అలాగే అంటాడు వచ్చి భోంచేయి స్నానం చేసి అంటున్నారు. నా లోపల జరిగే మథన ఆవిడకి తెలియదండి మా అమ్మకి. ఇంతలో స్వరాజ్యం గారు వచ్చారు. వచ్చి, అరుణ మీ ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెలు ఉన్నాయి, ఇవ్వవా అన్నారండి. ఎందుకండి అన్న, అంటే రేపు నాన్నగారు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు, ఆ రోజు పప్పా సన్యాసం తీసుకున్న రోజండి స్వామి రామదాసు, ఆ సందర్భంగా స్వరాజ్యం గారు నాన్నగారిని పిలిచారండి. పిలిచి అయితే వస్తానని చెప్పారు, పిలిస్తే వస్తున్నారు రేపు అని చెప్తే ఇంకా నాకు ఎంత ఉత్సాహం వచ్చిందంటే అండి, నాకు లోపల లేచి గబగబా గిన్నెలు పైన నుంచి తీసి ఇచ్చేసండి స్వరాజ్యం గారికి, ఏ టైంలో వస్తారు ఎప్పుడు వస్తారు అన్నీ అడిగానండి. మధ్యాహ్నం 2:30 తర్వాత వస్తానని చెప్పారు, సాయంత్రం భోజనం భక్తులకి నాన్నగారికి ఇక్కడ మన ఇంట్లోనే అని చెప్పారండి. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎంత ఆనందం అండి, ఒక పక్షికి రెక్కలతో ఎగురుతుంటే ఆకాశంలో ఎంత ఆనందంగా ఉంటుందో, నాన్నగారు వస్తున్నారు అనగానే నాకు అంత ఆనందం అనిపించిందండి అనిపించి మా వారిని అడిగాను, మా అమ్మని అడిగాను. ఎందుకంటే ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణగా అసలు అంతవరకు గడప దాటి బయటికి వెళ్ళడం తెలియదు, ఒక అన్ని పనులు చేసుకునేదాన్ని, పిల్లలు స్కూల్స్కి వెళ్ళడం, బ్యాంకుకి వెళ్ళడం, ప్రతి పని చేసుకునేదాన్ని అండి, కూరగాయలు తెచ్చుకోవడం, ఇంట్లో పని, బయట పని అన్నీ చేసుకునేదాన్ని. కానీ భర్తని అడగకుండా, తల్లిదండ్రిని అడగకుండా బయటికి వెళ్ళడం తెలియదు, ఇంకో చోటుకి వెళ్ళడం తెలియదు, ఒక పని కోసం వెళ్ళడం, ఇంటికి రావడం అంతే అండి. అలాంటి పరిస్థితుల్లో అడగకుండా ఎలా వెళ్తానండి అని అందులో ఆపరేషన్ అయ్యి ఉన్నాను. జస్ట్ ఒక 20 డేస్ ఏమో అయిందండి ఆపరేషన్ అయ్యి. మా అమ్మని అడిగితే మా అమ్మ అన్నారు, మా వారితోటి, నా బిడ్డని కడిగిన ముత్యంలాగా నీ చేతిలో పెట్టాను, ఇది ఎక్కడికో తిరుగుతానంటుంది, వాళ్ళు వస్తున్నారు మహాత్ములు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, వీళ్ళ ఇంటికి వెళ్తాను, నీ ఇష్టం, ఇది కనుక వెళితే నేను రేపు బస్ ఎక్కి ఊరెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండను నేను అని మా అమ్మ చెప్పేసిందండి మా వారికి. నేను మా వారి దగ్గరికి వెళ్ళి, ఏమండి జీవితంలో మిమ్మల్ని ఇక నుంచి మిమ్మల్ని ఏది కోరను, మీ ఏది, ఒక చీర కానీ, ఒక నగ కానీ, ఒక ఇల్లు కానీ, ఎందుకంటే అంతకు ముందే ఇల్లు గురించి పోట్లాడాను పొద్దునే, ఇల్లు కానీ ఏమీ అడగను, అసలు ఒక కోరిక నా వైపు నుంచి మీ దగ్గరికి రాదు, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి స్వరాజ్యం గారింటికి. అంటే మా వారు అన్నారు, ఎంతసేపు వెళ్తావు అంటే, ఏమో నాన్నగారు ఎంతసేపు ఉంటారో తెలియదు కదా అంటే, ఈయన అన్నారు అంతసేపు ఉండడానికి వీల్లేదు, వెళ్ళి ఒక 1:40 వచ్చేయాలి. వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత నాన్నగారు వచ్చారు. నాన్నగారు కూర్చున్న చోటి నుంచి నేను వెనక్కి కూర్చున్నాను, అందరికంటే వెనకాల కూర్చొని. ఆ రోజు ప్రవచనం ఏంటంటే, గురువు ఒక భక్తుణ్ణి ఎలా తీర్చిదిద్దుతాడు, భక్తుడిని తనతో, అంటే తను ఏ ఆనందాన్ని పొందుతున్నాడో ఆ ఆనందం పొందేటట్టుగా గురువు ఎలాగా మలుస్తాడు బోధించి ఆ జీవుణ్ణి అనేది బోధంతా అదే అండి. అప్పుడు ఇంకా నాన్నగారు చెప్తున్నంతసేపు నాకు ధారలు 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 కారిపోతున్నాయండి. అప్పా, నా జీవితంలో నా గురువు ఎవరు తండ్రి? నువ్వే నా గురువు, లేకపోతే ఇంకెవరు నా గురువు? ఇంతవరకు నాకు నా గురువు వైపు నుంచి రాలేదు, నేను ఎవరెవరో అనుకోవచ్చు, కానీ ఎవరి దగ్గర నా మనసు నిలకడగా ఉండట్లేదు. ఎలా తండ్రి, ఎలా తండ్రి అని లోపల ఆరాటం అండి, గురువు కావాలని ఆరాటం. ప్రవచనం అయిపోయింది, నాన్నగారు భోజనం చేశారు, స్వరాజ్యం గారు నన్ను మొదటి పంక్తిలోనే తినమన్నారు, నీకు ఆపరేషన్ అయింది, నువ్వు ఇక్కడ ఏం పని చేయొద్దు, నువ్వు ఫోన్ చేసేయముందని ఫోన్ చేశాను. నాన్నగారు వెళ్ళిపోయే టైం వచ్చిందండి. నా లోపల నా మనస్సు ఇలా పట్టుకొని లోపల అండి, ఈరోజు కూడా వెళ్ళిపోతున్నారు నాన్నగారు, ఎలా ఎలా ఎలా. ఆ వరండాలో నిల్చున్నానండి, గుమ్మం లోపలికి అలా అందరు భక్తులు నాన్నగారు చుట్టున్నారు, వెనక దూరంగా నిల్చున్నాను. నిల్చుంటే వెళ్ళిపోయే నాన్నగారు నిజంగా నా జీవితంలో అండి ఆ చూపు మర్చిపోలేను నేను, ఆ పలకరింపు మర్చిపోలేనండి, ఆప్యాయత మర్చిపోలేను నేను. ఈ రోజు వరకు నా శ్వాసకి అదే ఆధారం అండి. నా వైపు నాన్నగారు 4 అడుగులు వేశారండి, వేయగానే ఇమీడియట్గా నాన్నగారు నా వైపు వస్తున్నారని నాకు అర్థమైందండి. అర్థమయ్యి నేను ఒక 2 అడుగులు వేశాను ముందుకి. నా వైపు చూసి నాన్నగారు మొదటి మాట ఏంటంటే, అమ్మా నీ పేరేంటి అన్నారు. అరుణ అన్నానండి. నువ్వు అరుణాచలం అమ్మా, నువ్వు అరుణాచలం, నువ్వు అరుణాచలం అమ్మా. అంటే ఏమండి, అందరము అరుణాచలమే, మనందరం అరుణాచలమే, నాన్నగారు అనేవారు కదా, మనం అరుణాచలం నుంచే ఇక్కడికి వచ్చి కాళ్ళు చేతులు ధరించాము, తిరిగి అరుణాచలం వెళ్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క జీవుడు అరుణాచలమే అండి. కానీ నాన్నగారి నోటి నుండి అది వినగానే ఏమో నాకు అది అహంకారమో తెలీదు, అంటే నా మనసులో నాన్నగారు నన్ను అది అలా పిలిచేసరికి అండి ఎంతగా అండి లోపల ఎదురు చూసి ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసే ఆనందం ఒక్కసారి కళ్ళల్లోంచి ఉబికిపోయిందండి. ఉబికిపోయి రెండవ ప్రశ్న ఏంటంటే, నాన్నగారు మీ ఇల్లు ఎక్కడా అన్నారండి. నేను మాట్లాడలేకపోతున్నానండి, ఇలా చేయి చూపించాను. ఈ లోపల స్వరాజన్ గారికి ఎవరో చెప్పారు అరుణతో నాన్నగారు మాట్లాడుతున్నారని. వెంబడి ఆవిడ వచ్చి, నాన్నగారు కూర్చొని మాట్లాడండి నాన్నగారు అన్నారు. ఇప్పుడు నాన్నగారు వారి ఇంట్లో బెడ్రూమ్లోకి తీసుకెళ్ళిపోయి రామచంద్రరాజు గారు నాన్నగారు ఇద్దరు ఉన్నారండి అక్కడ. నాన్నగారు కూర్చున్నారు మంచం మీద, నేను కింద పాదాల దగ్గర కూర్చున్నాను. నువ్వు అరుణాచలేశ్వరుణ్ణి తలపెట్టుకుంటున్నావా అని అడిగారు. అడిగితే నేను మనసులో నాన్నగారిని మళ్ళీ తిరిగి ప్రశ్నించానండి. నేను నోటితో చెప్పాలా నేను ఈశ్వరుణ్ణి తలపెట్టుకుంటున్నాను లేదో ఈశ్వర స్వరూపమైన నీకు తెలియదా తండ్రి, ఎందుకు నా నోటి నుంచి చెప్పించాలనుకుంటున్నావప్పా అని మాట్లాడలేదండి. మాట్లాడకపోతే మళ్ళీ రెండవ ప్రశ్న ఏంటంటే, నీకు పుస్తకాలు చదివే అలవాటు ఉందా అన్నారు. తలతోటి ఉంది అన్నట్టు తల ఊపాను. అయితే ఈ పుస్తకం రామచంద్రరాజు గారి బ్యాగ్లోంచి పుస్తకం తీసేయమన్నారండి. అది చిక్కాల కృష్ణారావు గారు రాసిన పుస్తకం, భగవాన్ శ్రీ రమణ మహర్షి అనే పుస్తకం అండి. దాని లేబులు భగవాన్ శ్రీ రమణ మహర్షి. ఆ పుస్తకం నా చేతిలో పెట్టేసి నాన్నగారు, అమ్మా ఈ పుస్తకాన్ని ఎవ్వరికీ ఇవ్వద్దు, నువ్వు ఉన్నంత కాలం ఈ పుస్తకం ఇతరుల చేతిలోకి ఇవ్వద్దు, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, ఈ ఒక్క పుస్తకము నిన్ను కడతేరుస్తుంది, నీకు ఈ ఒక్క పుస్తకము నీ జీవితంలో సరిపోతుందమ్మా, ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా నీ దగ్గర పెట్టుకో, 4 సార్లు ఈ పుస్తకాన్ని చదువు అన్నారండి. అన్న తర్వాత స్వరాజ్యం గారు చెప్పారు, నువ్వు ఇక్కడికి సత్సంగానికి వస్తావా అని నాన్నగారు అడిగారు. అంటే నాన్నగారు ఎన్నిసార్లు చెప్పినా రాదు నాన్నగారు, మేము పిలుస్తాము రమ్మని చెప్తాను కానీ సత్సంగానికి రాదు నాన్నగారు అన్నారు స్వరాజ్యం అన్నారు. అంటే అప్పుడు నాన్నగారు అన్నారు, అమ్మా నువ్వు స్వరాజ్యాన్ని వదిలిపెట్టద్దు, అంటే బాహ్యంగా ఆమె స్నేహాన్ని వదిలిపెట్టద్దు అని. ఆవిడ దగ్గర మేము చాలా నేర్చుకున్నామండి స్వరాజ్యం గారి దగ్గర. భగవంతుని గురువుని గురువు పట్ల ప్రేమ అండి ఎలా ఉండాలి. నేను నాన్నగారి దగ్గరికి రాకముందు స్వరాజ్యం గారికి పరిచయం కాకముందే వాళ్ళ ఇంట్లో సత్సంగం 15 సంవత్సరాల నుంచి జరుగుతుందండి అండి. అలాగా స్వరాజ్యం గారి దగ్గర చాలా నేర్చుకున్నాం, ఒక పనిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, గురువు ప్రజెన్స్ని ఎలా అనుభవించాలి. పప్ప పుస్తకాలు మాతాజీ పుస్తకాలు ఇచ్చేవారండి, దాంట్లో గురుభక్తి ఉండేదండి. ఎప్పుడు కృష్ణాబాయి మాతాజీ గురించి చదువుతుంటే, ఆవిడ భక్తిని చదువుతూ ఉంటే ఎప్పుడు మాతాజీని అనిపించేది, అమ్మా నువ్వు నీ గురువుని ఎంత ప్రేమించావో, పప్పాని ప్రేమించావు కదా సర్వాంతర్యామిగా, నా నాన్నగారిని నేను అంత ప్రేమించే శక్తిని నాకు ఇయ్యమ్మా, నా గురువుని నీకు కూడా సర్వాంతర్యామిగా స్వీకరించే శక్తిని నాకు ఇయ్యి తల్లి అని కృష్ణాబాయి మాతాజీ గుర్తొచ్చినప్పుడు అల్లా అండి ఆవిడ పుస్తకాలు చదువుకున్న ఆవిడ గుర్తొచ్చిన స్వరాజ్యం స్నేహం వల్ల పప్ప స్వామి రామదాస్ కానీ కృష్ణాబాయి మాతాజీ కానీ ఎప్పుడు స్మరణలో వచ్చేవారండి. వచ్చితే ఇది అడిగేదాన్నండి ఆ మాతాజీని. ఆ తర్వాత నాన్నగారు ఆ పుస్తకం ఇచ్చారు, నాకు లోపల స్వరాజ్యాన్ని వదిలిపెట్టకంటే నీ సొంత రాజ్యము హృదయము, నేను నీ సొంత రాజ్యంగా నీ హృదయంలో ఉన్నాను, నన్ను వదిలిపెట్టకు అని చెప్పకుండా చెప్పినట్టు అనిపించిందండి నాకు. నన్ను వదిలిపెట్టకమ్మా అని నాన్నగారు చెప్తున్నట్టు, ఒకవైపు బాహ్యంగా భక్తుల సహవాసాన్ని వదిలిపెట్టకు, లోపల ఆంతరంగికంగా గురువు సహవాసాన్ని వదిలిపెట్టకు అని చెప్తున్నట్టుగా అనిపించింది. నాన్నగారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన ట్రిప్లో ఒక 2 మంత్స్ తర్వాత 3 మంత్స్కి ఎప్పుడు రెగ్యులర్గా విజిట్ చేస్తుండేవారండి నాన్నగారు హైదరాబాద్కి. every 2 మంత్స్కి ఒకసారి వస్తుండేవారు. తర్వాత విజిట్లో వచ్చారు. వచ్చినప్పుడు మన ఉషా తర్వాత రమ పద్మ వాళ్ళ ఫాదర్ మదర్ అశోక్ నగర్లో ఉండేవారేమో ఉషా అమ్మా నాన్న, అక్కడ అశోక్ నగర్లో ఇల్లుండేది.
అవునండి అవును,
అశోక్ నగర్లో ఇల్లుండేది. అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి అక్కడి నుంచి నాన్నగారు సావిత్రిమామ గారింటికి వెళ్ళడం అండి. అక్కడ అందరం కూర్చున్నాం. కూర్చున్నాక నాన్నగారు దగ్గరగా కూర్చునేవాళ్ళం అండి, భక్తులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు.
ఇంట్లో వాళ్ళు కూడా అండి, నాన్నగారిని పిలిచిన వాళ్ళు కూడా ముందు భక్తుల్ని కూర్చొనిచ్చాక పాపం వాళ్ళు ఎక్కడో వెనకాల కూర్చునేవారు. ఆయన పాదాల చుట్టూ చిక్కడపల్లి భక్తులైతే ఇంకా వదిలేవాళ్ళం కాదండి, ముందు వరుసలోనే. మా మీద కొంచెం అది కూడా వచ్చింది, చిక్కడపల్లి భక్తులు వస్తే నాన్నగారు ముందు వరుసలో అందరూ వీళ్ళే ఉంటారు, ఎవరిని కూర్చొనియరు. నిజంగా అంతగా కూర్చునే వాళ్ళము, ఆ కూర్చోవడం కోసం ముందెళ్ళేవాళ్ళం, ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. అలా ముందు వెళ్ళిపోయి కూర్చోవడం జరిగింది. కూర్చున్నప్పుడు నాన్నగారు స్వరాజ్యం గారిని అడిగారు ఎలా ఉంటుంది అని, నా గురించండి. నేను నాన్నగారు ఎదురుకుండా ఉన్నాను, తన పక్కన కూర్చున్నారు. ఎలా ఉంటుంది అని అడిగారు. నాన్నగారు స్వరాజ్యం గారు చెప్పారు, అంటే కొంచెం కూడా ఇసుమంతా కూడా అండి, ఒక భక్తురాలి పట్ల ఇంకొక భక్తురాలికి సరి అయిన అవగాహన ప్రేమ, నేను వృద్ధిలోకి వస్తున్నాను భక్తిలో జ్ఞానంలో, తను కూడా వృద్ధిలోకి రావాలి అంతగా అనే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అండి. అది నిష్కపటత్వం అంటారు చూడండి, కపటం లేకుండా ఉండటం, అది ఉందండి వారిలో. వారు ఏం చెప్పారంటే స్వరాజ్యం గారు, నాన్నగారు రోజు వస్తుంది అందరికంటే ముందు, మీరు చెప్పినప్పటి నుండి అందరికంటే ముందు సత్సంగానికి వస్తుంది, అందరికంటే తర్వాత వెళ్ళిపోతుంది. వచ్చినప్పటి నుంచి ఇంకో మాట మాట్లాడదు నాన్నగారు, గురుభక్తి భగవంతుడు దేవుడు ఇవే మాట్లాడుతుంది తప్పించి ఇంకో మాట తన పర్సనల్ విషయాలు కానీ నా పర్సనల్ విషయాలు కానీ ఏమి అడగదు, ఏమి మాట్లాడదు, ఉన్నంతసేపు భగవంతుడి గురించే మాట్లాడుతుంది నాన్నగారు అని స్వరాజ్యం గారు చెప్పారండి. అది పైగా మీరు ఇచ్చిన పుస్తకం 4 సార్లు చదువుమన్నారని, మీరు వచ్చే లోపల 4 సార్లు చదివేసింది నాన్నగారు అని చెప్పారండి. చెప్తే కాసేపు నాన్నగారు కళ్ళు మూసుకొని నా వైపు చూస్తూ మళ్ళీ స్వరాజ్యం వైపు తిరిగి, అమ్మా అరుణ మీ అందరికంటే వెనకాల వచ్చింది, మీ అందరికంటే ముందు వెళ్ళిపోతుందమ్మా, అరుణం పైన ఈశ్వరానుగ్రహం చాలా స్పీడ్గా ఉందమ్మా. ఇది చెప్పుకోకపోతే అండి, ఇది అహంకారం కాదండి, నా గురువు నన్ను ఎలా మలుచుకున్నాడో నేను తలుచుకోకపోతే కృతజ్ఞురాలని అవుతానండి. ఎవరన్నా భోజనం పెట్టారనుకోండి, ఒక పూట భోంచేస్తేనే వాళ్ళని తలుచుకుంటామండి, చిన్న సహాయం చేస్తేనే జీవితాంతము వాళ్ళని తలుచుకుంటామైతే, గురువు మనల్ని మలుచుకున్న విషయం మనం తలుచుకొని 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 ఆనందపడితేనే కదా మన అహంకారం నశించేది. గురువు యొక్క గొప్పతనము, గురువు వ్యాపకత్వము, గురువు ఉనికిని గుర్తిస్తేనే కదా భక్తుడి అహంకారం నశించేది. కాబట్టి ఈ చెప్పుకోవడం నాకేమీ నాకు మట్టుకు నాకు ఏమో తెలియదు, తప్పనిపించట్లేదు. అరుణ అంటే ఒక జీవుడండి, ఆ జీవుడు గురువుకు సంబంధించిన వాడు, అది నాకు సంబంధించిన వస్తువు కాదండి. అరుణ స్పీడ్గా వెళ్ళిపోతుంది, అరుణ పైన ఈశ్వరానుగ్రహం ఉందంటే గురువును నేను అరుణని పట్టుకున్నాను, నేను అరుణని తరింపచేసే బాధ్యత నాది అని ఆయన నాకు ఒక మహా ఆధారంగా అండి నేను ఉన్నాను అని చెప్పడం అండి నాన్నగారు. అంతేకాని దీంట్లో అరుణ గొప్పతనం, అరుణ అనేది దేహానికి 3 అక్షరాల పేరండి, అరుణ పుట్టిన తర్వాత 3వ నెలకు వచ్చిన పేరు, అది నేనేలా అవుతాను. జీవుడు ఈశ్వరుడికి సంబంధించిన వాడు, జీవశక్తి పరమాత్మకు సంబంధించింది, జీవశక్తిని సృష్టించిన వాడు పరమాత్మ, కాబట్టి జీవుడు పరమాత్మ వాడు. ఈ దేహము పంచభూతాలకు సంబంధించింది, దానికి అరుణ అనే పేరు. అరుణ గురించి ఏమి మాట్లాడినా అది నాన్నగారి వైభవం అండి, అరుణంలో ఏ పాజిటివ్నెస్ ఉన్నా అది నాన్నగారి వైభవం. ఒకవేళ అరుణలో వాసనలు కూడా ఉండవచ్చు, ఉంటాయి కూడా, ఎందుకంటే వాసనా దేహమే కదా ఇది, వాసనలు కూడా ఉంటాయి, అవి కూడా నా ప్రారంభంలో పెట్టింది, నాకు ఎంతో సంచితం ఉండొచ్చండి. నాన్నగారు చెప్పేవారు కదా ఎన్నో జన్మల సంచితం ఉంటుంది ఒక జీవుడికి అని, ఆ సంచితములో ఈ జన్మలో ఇలాంటి ప్రారంభాన్ని నాకు డిసైడ్ చేసిన వాడు నా గురువే. నాన్నగారు అనేవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని, కానీ నాకేమనిపిస్తుందండి ఆ ముగ్గురు శక్తి కలిసే కదా గురువుగా వచ్చాడు. ఇంకో మాట కూడా చెప్పేవారండి నాన్నగారు, గురుభక్తుణ్ణి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఏమి చెనకలేరమ్మా అనేవారండి. కాబట్టి మన ఫైల్స్ అందరి నాన్నగారి దగ్గరే ఉంటాయండి, మన ఫైల్స్ ఎక్కడికి ఎవరికి ఇవ్వరండి, బ్రహ్మకి ఇవ్వరు, విష్ణువుకి ఇవ్వరు, శివుడికి ఇవ్వరు, మన ఫైల్ మన నాన్నగారి దగ్గర ఉంటుంది. మన సంచితములో నుండి ఆ ప్రారంభాన్ని తీసి పెట్టింది మనకు నాన్నగారండి. కాబట్టి ఆ వాసనలు నా నాన్నగారే సెలెక్ట్ చేశారు, ఈ వాసనలు ఈ జన్మలో ఇది పోగొట్టుకోవాలి, ఇవి పెట్టి జీవితంలో గురువుగా వచ్చి బోధిస్తూ మెల్లమెల్లగా నొప్పి కలగకుండా అవి ఉన్నాయని చూపిస్తూ అవి తీసేశారు. అయితే అప్పుడు ఆ క్షణం అనిపించిందండి, నాకు ఎడారిలో మంచినీళ్ళు దొరికినట్టుగా అనిపించిందండి. సాధారణంగా ఎడారిలో మంచినీళ్ళు దొరకవండి, కానీ నాన్నగారి ప్రేమ నా జీవితంలో ఎడారిలో మంచినీళ్ళు దొరికే చల్లటి మంచినీళ్ళు మిట్ట మధ్యాహ్నం ఎండలో ఎడారిలో నడుస్తున్నప్పుడు చల్లటి నీళ్ళు ఎవరన్నా ఇస్తే మనకు ఎలా ఉంటుందండి? నాన్నగారి ప్రేమ నా జీవితంలో అంత లాలన చేకూర్చిందండి నా జీవితానికి, ఎనలేని ధైర్యం అండి. అండి అది అయిపోయిన తర్వాత ఆ క్షణం నుంచి నాన్నగారండి ఆయన ఆయన పాదాలకి నన్ను చుట్టేసుకున్నారు. ఇంకా నాన్నగారు చిక్కడపల్లి నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ భక్తులు చెప్పారండి ఏంటంటే, నాన్నగారు ప్రవచనంలో మీరు గోపికల్ని చూసారా అని అడిగారటండి. కలియుగ గోపికలు, కలియుగ గోపికల్ని మీరు చూసారా అని అడిగారట. అడిగితే చూడలేదు నాన్నగారు, అంటే చిక్కడపల్లిలో ఉన్నారు వెళ్ళి చూసి రండి అని చెప్పారట. అంటే అంత ప్రేమ ఎక్కడి నుంచి, ఆయన మమ్మల్ని ఎంత ప్రేమిస్తే మేము ఆయనను అంత ప్రేమించగలిగామండి. కానీ ఆయన ప్రేమ గురించి ఆయన చెప్పరు కదా, అమ్మ బిడ్డకి బాగా స్నానం పోసి నలుగు పెట్టి స్నానం పోసి పౌడర్ వేసేయండి, చక్కటి డ్రెస్ వేసి మళ్ళీ అమ్మే ముద్దు పెట్టుకుంటుందండి, నా బిడ్డ ఎంత ముద్దుగా ఉన్నాడు ఎంత ముద్దుగా ఉన్నాడు. అలాగే నాన్నగారు భక్తితోటి జ్ఞానంతో బిడ్డలందరినీ అలంకరించేసి ఆ బిడ్డల గురించి చెప్పుకుంటూ ఆనందపడిపోయేవారు. ఇతర భక్తులు ఆనందపడేవారు, ఆయన ఆనందపడిపోయేవారు. ఈ ఎవరి గురించి చెప్పారో వాళ్లకు నాన్నగారు మమ్మల్ని స్మరించుకున్నారని ఆనందం వచ్చేసింది అండి. అలా చెప్పుకోనండి, ఒకసారి మేము మధురానగర్లో నాన్నగారు ఉండేవారండి, మధురానగరు అప్పుడే మధ్యాహ్నమే నాన్నగారి దగ్గర నుంచి వచ్చేసామండి, సాయంత్రం 4-5 అయింది వచ్చేసాము. ఇంటికే స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, ఇంట్లో సాయంత్రం పనులు ఉంటాయి కదా, వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ప్రాణం ఎలా ఉండేదంటే అండి, నాకు అనిపించేది గోపికలు బృందావనానికి ఇలా పరిగెత్తే వాళ్ళేమో, అసలు ఇంటికి వస్తే పాదం ఇంట్లో ఆగేది కాదండి. మళ్ళీ నాన్నగారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోతాము, నాన్నగారు మళ్ళీ హాల్లో కూర్చుంటారేమో, నాన్నగారి సమక్షాన్ని మిస్ అయిపోతాము. వెళ్ళిపోవాలి 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 అనిపించేదండి. పొద్దున 8 నుంచి 10-11 దాకా కూర్చునేవాళ్ళం అండి. మళ్ళీ ఇంటికి వచ్చి తొందరగా ఇంటికి వచ్చండి, ఇంట్లో భోజనాలు అవి చూసి మగవాళ్ళకి అన్ని సవరించి పెట్టేసండి, సాయంత్రం వస్తారు కదా ఆఫీస్ నుండి స్కూల్ నుంచి పిల్లలు, అన్ని చూసుకోనండి రెడీ పెట్టేసుకొని మళ్ళీ పరిగెత్తే మళ్ళీ 2 నుంచి 5 దాకా కూర్చునేవాళ్ళు. మళ్ళీ 5 గంటలకు ఇంటికి వచ్చండి, మళ్ళీ 7 గంటలకు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఒకరోజు నేను వెళ్ళిపోతున్నాను సరాజం మీరు వస్తారా అంటే, ఇప్పుడే వచ్చాం కదా మళ్ళీ వెళ్ళిపోదామా, అయితే నువ్వు వెళ్తే మట్టుకు నేను తప్పకుండా వస్తాననేవారు. నేను వెళ్తున్నాను సరాజం అంటే నేను వస్తాను అయితే అండి, అందరం కలిసి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే లక్ష్మి అప్పుడే నాన్నగారు బయటకు వెళ్ళిపోయారండి, ఎవరింటికో భోజనానికి వెళ్ళారు పక్కనే మధురానగర్లో. అయితే మేము వెళ్ళగానే లక్ష్మిని అడిగాము, నాన్నగారు లేరా, అయ్యో బయటకు వెళ్ళిపోయారా అండి. లేదు లేదు, నాన్నగారు చెప్పి వెళ్ళారు చిక్కడపల్లి భక్తులు వస్తారమ్మా, ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టు నేను తొందరగా వస్తానని చెప్పు వాళ్ళకి, నేను ఇప్పుడే తిరిగి వస్తానని చెప్పారు, మీరు కూర్చోండి అని చెప్పారండి. చెప్తే ఇంక వెళ్ళిపోయి ఎంత ఆనందమో, నాన్నగారు చెప్పేశారు చిక్కడపల్లి భక్తులు వస్తారని చెప్పేసండి. అంటే ఆ ఎదురు చూడటంలో కూడా ఆనందం అండి, ఆ ప్రజెన్స్ని అనుభవించేవాళ్ళం. అసలు నాన్నగారు అక్కడ లేకపోయినా ఆ క్షణం నుంచి ఆ ప్రజెన్స్ని అనుభవించేవాళ్ళం. నాన్నగారు వచ్చారండి, వచ్చి ఒక మాట అన్నారండి ఆ రోజు, అమ్మా మీరు మీకు నాకు సంకెళ్ళు పడిపోయాయమ్మా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేను, నన్ను విడిచిపెట్టి మీరుండలేరు, ఇవి ఇనుప సంకెళ్ళు బంగారు సంకెళ్ళు కాదమ్మా, ఇవి ప్రేమ సంకెళ్ళు, మీకు నాకు ప్రేమ సంకెళ్ళు పడిపోయాయి, మిమ్మల్ని వదిలి నేను ఉండలేను, నన్ను వదిలేసి మీరుండలేరు. అండి ఒక గురువు నోటి నుంచి అలాంటి వాక్కు వస్తే భక్తుడి పరిస్థితి ఏంటండి, కరిగిపోకుండా భక్తుడు ఉండగలడా? ఆ ప్రేమకి కరిగిపోకుండా భక్తుడు ఉండగలడా? ప్రేమతో నీనామమ నీట హిమముగా ప్రేమకారు నీలోనన్ ప్రేమగా కరిగి బ్రోగము అరుణాచల. అలా కరగబెట్టేవారండి. మంచి నీళ్ళల్లో ఐస్ ముక్క పడితే ఎలా కరిగిపోతుందో, నాన్నగారు చూపులతో, నాన్నగారి వాక్కులతో, నాన్నగారి దర్శనంతో, నాన్నగారి స్మరణతో భక్తుల్ని అలా కరగబెట్టేసేవారండి నాన్నగారు. ఆ రోజు ఇంకా తిరిగి వస్తుంటే ఎంత ఆనందము, మేము చెప్పుకునేవాళ్ళం అండి, స్వరాజ్యం గారు మేము అందరం భక్తులము, నీ వైపు చూసినప్పుడు, నా వైపు చూసినప్పుడు నాకు ఈ భావన వచ్చింది, నాన్నగారు నాకు ఈ భావన ఇచ్చారు, మీ వైపు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, మీకే భావన వచ్చింది, అలా అందరం అండి, నలుగురము ఐదుగురము భక్తులు ఉంటే అందరం ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పేసుకునేవాళ్ళం అండి, ఎలా అనిపించింది, ఎలా అనిపించింది అండ్ ఆ గంటలు గంటలు గేటు దగ్గర నిల్చో నాన్నగారి గురించి మాట్లాడుకొని, అంటే 6 గంటలకు నిల్చుంటే గేటు దగ్గర 8 గంటల వరకు అలాగే నిల్చుండిపోయేవాళ్ళం అండి. 2 గంటలు తెలిసేది కాదు, వాణి వచ్చి అమ్మ ఆకలేస్తుందమ్మా, 8 అయిందమ్మా అంటే ఇంకా అప్పుడు వదలలేక వదలలేక వదిలి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే నాన్నగారి గురించి స్మరించుకోవడం కూడా అంత స్వీట్గా ఉండేదండి. ఆ తర్వాత నాన్నగారు ఒకసారి సావిత్రి మామగారితో, మొట్టమొదటిసారి ఇది మర్చిపోయానండి, సావిత్రి మామగారితోటి వెళ్ళిపోతూ కారులో అన్నారటండి, చిక్కడపల్లి ఫస్ట్ టైం వచ్చినప్పుడు వర్షం పడుతుందటండి, అమ్మా కృపావర్షము కురుస్తుంది, ఇది కృపావర్షం అమ్మా అని చిక్కడపల్లి భక్తుల ప్రేమ చూస్తే నాకు ఇప్పుడే చనిపోవాలనిపిస్తుందమ్మా, ఇంకా బ్రతకాలని లేదు వారి ప్రేమ చూస్తే. ఇంకొకసారి నాన్నగారిని వాణి అడిగిందండి, నాన్నగారు మీరు చిక్కడపల్లికి రాక చాలా రోజులైంది, రారా నాన్నగారు, ఇంక చిక్కడపల్లికి రారా అంటే నాన్నగారు అన్నారు, అమ్మా చిక్కడపల్లికి రాకుండా ఎలా ఉంటానమ్మా, చిక్కడపల్లి నాకు హృదయ స్థానము. దేహానికి గుండె ఎంత ముఖ్యమో, నాన్నగారికి ఎగ్జాంపుల్ చెప్పారండి, దేహానికి గుండె ఎంత ముఖ్యమో చిక్కడపల్లి నాకు హృదయ స్థానం అమ్మా, తప్పకుండా వస్తాను, మీరు కొండారెడ్డి గారు అందరూ ఉన్నారు కదమ్మా, కొండారెడ్డి గారు అంటే భవానీ హస్బెండ్ అండి, వారే అష్టోత్తరం రాసిచ్చారు మనకి, నాన్నగారి అష్టోత్తరం ఇప్పుడు చదువుకుంటున్న అష్టోత్తరం కొండారెడ్డి గారు రాశారండి నాన్నగారు. ఆ తర్వాత నాన్నగారు చిక్కడపల్లికి రావాలని నాకు చాలా కోరికగా ఉండేదండి. మా ఇల్లు అసలే 2-3 రూములు అండి, ఏమండి పాత ఇల్లు, ఏమీ వసతి లేదు, అయినా నాన్నగారిని తీసుకొచ్చి మా ఇంట్లో ఉంచుకోవాలని నాకు ఆరాటం అండి, నాన్నగారు వచ్చి ఇంట్లో ఉండాలి అంటే గురు సేవ చేసుకోవాలని చాలా ఆరాటంగా ఉండేదండి. ఆ ఆరాటం ఉన్న వాళ్ళందరికీ అంతటి అదృష్టం పట్టదు, కానీ కావాలనిపిస్తుంది కదండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి వస్తువు చూస్తే కోరుకుంటాం, దానికి మనకు అర్హత ఉందో లేదో తెలీదు కానీ కోరుకుంటాం. అలాగే నాన్నగారి సేవ చెయ్యాలి, గురు సేవ చెయ్యాలనే తలంపు ఉండేదండి, నాన్నగారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలని. అయితే అడిగానండి సావిత్రి మామగారి ఇంట్లో, అడిగితే నాన్నగారు అన్నారు, అమ్మా నేను నువ్వు అడగక్కర్లేదు, నన్ను నీ ఇంటికి వచ్చి నేను 3 రోజులు నీ దగ్గర ఉంటాను, నువ్వు ఇంకెప్పుడు భవిష్యత్తులో నాన్నగారు మీరు మా ఇంటికి రండని అడగొద్దు, నేను గుర్తు పెట్టుకొని నీ దగ్గర ఉంటానమ్మా అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పుడు అడగలేదండి నాన్నగారిని, రండి నాన్నగారిని. అయితే భవానీ కూతురు విజయ పుట్టినప్పుడు దానికి నామకరణం చేయడానికి నాన్నగారు వచ్చారు, వస్తే అప్పుడు స్వరాజ్యం గారింటికి వచ్చారు, భవానీ ఇంటికి వెళ్ళారు, పక్కనే మా ఇల్లు ఉండేదండి 10 అడుగుల దూరంలో, అప్పుడు మీ ఇంటికి కూడా వస్తానమ్మా, వచ్చి కూర్చొని వచ్చేస్తాను అన్నారు. ఎంత ఆనందం అండి, ఏనుగు ఎక్కినంత ఆనందం నాన్నగారు వస్తున్నారు ఇంటికి అని, ఏమి తెలియదండి, ఏమి అంటే ఏమి నిజంగా ఏమి తెలియదు, అందరం ఇంకా నాన్నగారు వస్తున్నారు నాన్నగారు వస్తున్నారని ఎవరిళ్లలో వాళ్ళు అలంకరించుకొని, అంటే ఇంటిని అలంకరించుకొని దేవుడి దగ్గర అలంకరించుకొని నాన్నగారి కోసం ఎదురు చూసాము. ఫస్ట్ నాన్నగారు అన్నారు నీ దగ్గరికి చివరికి వస్తానని చెప్పారు, ముందు సరాజం ఇంటికి వెళ్తాను, తర్వాత భవానీ ఇంటికి వెళ్తాను, తర్వాత నీ దగ్గరకు వస్తాను. మా వారిని ఏమండి ఆఫీస్కి వెళ్ళకండి, ఈరోజు నాన్నగారు వస్తున్నారు, బాగోదండి అంటే నాకు నాన్నగారు ఎవరో కూడా తెలియదు, నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి అన్నారండి. ఈ బాబు ఈయన వెళ్ళిపోతానంటున్నారు, అంతటి మహాగురువు ఇంటికి వస్తుంటే, పరమాత్ముడు నడిచి వస్తే ఈయన వెళ్ళిపోతానంటున్నారు, ఈయన ఎంత నష్టపోతారో లోపల బాధేసిందండి, కానీ గట్టిగా చెప్పలేను, లోపల భయం అండి. భవానీ ఏమన్నారంటే భోజనానికి రమ్మన్నారండి. మా వారిని అడిగాను, భోజనానికి పిలుస్తున్నారు భవానీ రండి, నేను రానన్నారు. మా వారు చాలా ఇంట్రోవర్ట్ అండి, గమ్మున అందరితో కలిసిపోరు, నేను రాను, మొహమాటం ఎక్కువ అండి, నేను రానన్నారు. రానంటే నాన్నగారు వచ్చారండి, మీకు కింద కూర్చొని అవసరం లేదు, మీకు ప్లేట్లో పెట్టిస్తాను, భోంచేసి వచ్చేద్దరు కానీ రండి అంటే ఎలాగో వచ్చారండి. రాగానే నాన్నగారు అక్కడ హాల్లో కుర్చీలో కూర్చొని ఉన్నారు, భక్తులంతా ఉన్నారు. నేను నాన్నగారికి పరిచయం చేద్దామని అండి దగ్గర దాకా తీసుకెళ్ళగానే నాన్నగారే మొట్టమొదలుగాండి, ఈయన ఇంకా నమస్కారం పెట్టుకోనే లేదు. నాన్నగారు, ఇంజనీర్ గారు, మేము మీ ఇంటికి వస్తున్నామండి, ఇప్పుడు మీ ఇంటికే బయలుదేరి వస్తామండి ఇంజనీర్ గారు అన్నారు. ఇంకా అంతే అండి, మా వారి మనస్సు కరిగిపోయిందండి. కరిగిపోయి నేను ఉండనన్న ఆయన, ఆయనంతటా ఆయనే భోంచేసి వచ్చి నాన్నగారు వచ్చి వెళ్ళిపోయాక వెళ్ళిపోతాను నేను అన్నారు. అంటే బిడ్డలని తీసుకోవడమే కాదు, అక్కడ వాళ్ళకి ఏవేవి అడ్డొస్తున్నాయో చూసుకొని ఏ వ్యక్తుల్ని ఎలా మార్చాలి సంసారంలో, బిడ్డ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎలా మార్చుకోవాలో నాన్నగారు చూసుకునేవారండి. అంటే అడ్డు భక్తికి జ్ఞానానికి సత్సంగాలకు అడ్డు రాకుండా చేసేసేవారండి నాన్నగారు. ఏమండి నాన్నగారు వచ్చి వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే నాన్నగారు మా ఇంటికి వచ్చినప్పుడు నాకు తెలియదు కాదండి, నేను దేవుడి దగ్గర దీపం వెలిగించినట్టు దీపం వెలిగించి నాన్నగారికి హారతి ఇచ్చేసి, ఏమండి తెలీదు అంటే భగవంతుడు గురువు అంటే దేవుడు కదా, దేవుడికి ఎలా పూజ చేస్తాము, నాన్నగారు కూడా అలాగే పూజ చేయాలని స్వీట్ నైవేద్యం బాక్స్ లో స్వీట్ ఉంటే దేవుడికి నైవేద్యం పెట్టినట్టే పెట్టేశానని పెట్టి నాన్నగారు తినమని అడుగుతారు, నాన్నగారు మీరు దీంట్లోంచి స్వీట్ తినండి ఇప్పుడు. అక్కడ భక్తులేమో అండి నాన్నగారు తినరు, ఒకసారి తిన్నారంటే మళ్ళీ సాయంత్రం వరకు ఏం తినరని మన సంధ్య వాళ్ళంతా వచ్చారండి. సంధ్య చెప్తున్నారు తినరారునా నాన్నగారు, నాన్నగారు ప్లీజ్ తినరా నాన్నగారు, కొంచెం తినరా నాన్నగారు అంటే ఒక స్వీట్ తీసుకొని తిన్నారండి. తిన్నాక అన్నిటికంటే విచిత్రం ఏంటి తెలుసా అండి, నాన్నగారికి ఏదైనా సమర్పణ చేసుకోవాలనిపించిందండి. అనిపిస్తే మాకు ఇల్లు పెద్దది కాదు కదా, నాన్నగారు కూర్చున్న ఎదురు రూమ్లోనే మా బీరువా ఉంది, అక్కడి నుంచి కనిపిస్తూ ఉన్నాడు. మా వారిని లోపల పిలిచాను, పిలిచి ఏమండి నాన్నగారికి సమర్పణ చేసుకోవాలి అంటే ఎంత ఇస్తావన్నారండి ఆయన. ఎంతో కొంత ఇస్తానని చెప్పానండి, ఆయనతో గొడవండి అంత కాదు ఇంకొంచెం ఎక్కువ ఇవ్వండి అని. అక్కడి నుంచి నాన్నగారు చూస్తున్నారండి, అంటే ఎంత అమాయకత్వం అంటే ఇలాంటి విషయాలు కూడా గుట్టుగా రహస్యంగా చేసుకోవాలనే విషయం తెలియదండి, ముందు ప్రిపేర్ అవ్వలేదండి తెలీదు. నాన్నగారు ఏమో ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు మమ్మల్ని ఇద్దరిని చూసి. మొత్తానికి ఆ సంఘటన జరిగిపోయింది, నాన్నగారు వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత సరాజ్యం అన్నారు ఇంటికి గురువు వస్తే నామం తీసుకోవా, నామం ఎందుకు అడిగి తీసుకోలేదు నువ్వు, నామము ద్వారా గురువు బోలుడంత శక్తిని ధారపోస్తాడు తన భక్తుడికి, ఎందుకు నామం తీసుకోలేదు అరుణ, ఎంత పిచ్చి పని చేశావు అంటే నాకు లోపల ఏమని ఉండేదంటే థాట్, నేను డిజర్వ్ అయితే నాన్నగారు నాకు నామాన్ని ఇస్తారు కదా, నామం చేసుకోవడానికి కూడా నాకు డిజర్వ్నెస్ ఉందో లేదో తెలియదు, నామస్మరణకి నాకు డిజర్వ్నెస్ ఉంటే నా గురువు ఇస్తారు నాకు, నేను అడగడం ఎందుకు అనిపించేది, కాదు అడగాలి, అమ్మాయిని అడగకుండా పెట్టదు, నువ్వు నాన్నగారిని అడగాలి అని కోప్పడి, ఇవాళ ఇప్పుడు మనం సాయంత్రం సావిత్రి మామగారి ఇంటికి వెళ్తున్నాం, ఏమైనా సరే నువ్వు అక్కడ నామం తీసుకోవాలి సరే అని వెళ్ళామండి. నాన్నగారికి ఏవో పళ్ళు కొనుక్కొని తీసుకొని వెళ్ళాం, వెళ్తే అక్కడ కూర్చున్నామండి. కూర్చుంటే సరాజం గారు సౌండ్ చేస్తున్నారు నామం అడుగు, నాన్నగారు కళ్ళు మూసుకొని ఇలా రిలాక్స్గా వెనకాల కూర్చొని ఉన్నారు, అడుగు నామాన్ని అడుగు అంటున్నారు. నేను అన్నాను మీరే అడగండి సనాచారం. నాన్నగారితో ఎక్కువ మాట్లాడడం నాకు ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని అండి. లోపల ఏంటంటే ఏది ఉందో అది అంతా నాన్నగారికి తెలుసు. నాకు తెలిసే ముందే నా జీవితం నాన్నగారికి తెలుసు. ఒకసారి అయితే సంధ్య కోప్పడ్డారు కూడా, అలా నాన్నగారు నిన్ను ఏమన్నా అడిగితే నువ్వు అలా చెప్పవేంటి, నాన్నగారిని అలాగే చూస్తూ కూర్చుంటావు, చెప్పాలి కదా నోరు విప్పి ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా అనేవారండి. లోపల ఏమో నా భావన ఏంటంటే నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ తెలిసే ఆయన అడుగుతున్నారు, నన్ను పరీక్షించడానికి ఆయన అడుగుతున్నారు కాబట్టి నేను నోరు విప్పాల్సిన అవసరం లేదు, అన్నీ నా తండ్రికి తెలుసు, అలా ఆ భావన ఆ థాట్ తోటి నేను మాట్లాడేదాన్ని కాదండి. స్వరాజ్యం గారు అడుగంటే నేను అడగలేదండి. అప్పుడు స్వరాజ్యం గారే పాపం నా బదులుగా స్నేహితులు అంటే కృతజ్ఞత చెప్పుకోవాలండి. నిజంగా గురువు మన చుట్టూ ఎవరు ఉండాలో కూడా గురువే నిర్ణయిస్తాడండి. ఎలాంటి స్నేహితులు ఉండాలి, ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో స్నేహం చేస్తే మన భక్తి పెరుగుతుంది, ఎవరికి మనల్ని దూరంగా పెట్టాలి ఆ గురువు నిర్ణయిస్తాడండి. సహవాసం కూడా గురువే నిర్ణయించుకుంటాడు. ఇప్పుడు సరాజన్ గారు అడిగారండి, నాన్నగారు అరుణ నామం తీసుకుంటుందట. నాన్నగారు స్ట్రైట్ గా కూర్చొని, అరుణ నామం తీసుకుంటావా అమ్మా, నీకు నామం ఎందుకు, నిన్ను నువ్వు స్మరించుకో, నిన్ను నువ్వు తలపెట్టుకో సరిపోతుంది అని మళ్ళీ వెంబడే కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి, నాకు నాన్నగారి దగ్గర అంత క్రితం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, నామం తీసుకునే ప్రతి వాళ్ళని మీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని ముందు నాన్నగారు అడుగుతారండి. అడిగితే అందరూ అంటే వారి వారి ఇష్ట ప్రకారం చెప్తారు, వారు రాముడు ఇష్టము, బాబా ఇష్టము, శివుడు ఇష్టము ఏదో చెప్తుంటారండి. చెప్తుంటే నాకు అనిపించేదండి లోపల, ఏమో రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు, కానీ నాన్నని చూస్తున్నాం కదా, ఈ నాన్నే కదా భక్తిని మనకి భక్తి రుచి తెలిపారు, ప్రేమ రుచి తెలిపారు, నాన్నని మించిన దేవుడు ఎవరుంటారు అనిపించేదండి. అలా అనొచ్చు కదా నాన్నగారు మీరే అంటేనే ఇష్టమని. ఆ స్థితి నాకు ఎప్పుడన్నా జీవితంలో వస్తుందా, నాన్నగారు అడుగుతారా నీకు ఏ దేవుడు అంటే ఇష్టమని, ఆ సందర్భం వస్తే కనుక సృష్టి అంతా వినిపించేటట్టు అరవాలి, నాన్న మీరంటేనే ఇష్టం నాకు అని అరవాలనిపించేదండి గొంతు చించుకొని. ఆ టైం వచ్చిందండి, నాన్నగారు నీకు ఏ దేవుడు అన్నారండి, అంటే ఎదురు చూస్తున్నాను కదా, అది కంప్లీట్ అవ్వనివ్వలేదండి ఆ సెంటెన్స్ ని, నాన్నగారు మాట్లాడే సెంటెన్స్ ని కంప్లీట్ అవ్వనివ్వకుండా నాకు మీరంటేనే ఇష్టం నాన్నగారు అన్నానండి. వెంబడే అందరు ఒక్కసారి గొల్లున నవ్వేశారండి, అక్కడ ఉన్న భక్తులందరూ, అంటే ఎంత ఆ స్పీడ్గా జవాబు చెప్పడం చూస్తే సావిత్రి మామగారు కూడా నవ్వేశారు, నిల్చొని ఉన్నారు మా అమ్మగారు. వినయానికి మారు పేరండి ఆ అమ్మ, ఎంత వయసులో పెద్ద, భక్తిలో పెద్ద, అనుభవంలో పెద్ద మనందరికంటే, అయినా ఎంత వినయంగా ఉండేవారు అండి, ప్రేమగా ఉండేవారు, వినయంగా ఉండేవారు. ఒక్కో భక్తుల దగ్గర ఒక్కో క్వాలిటీ అండి, వండర్ఫుల్ అండి అది. కాబట్టి ఆవిడ నవ్వేశారు, నవ్వేశాక నాన్నగారు అప్పుడు ఈశ్వరుడి నామం, అరుణాచలేశ్వరుడి నామం ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత అదే రోజు భవానీ వాళ్ళ ఫాదర్ మదర్ కూడా నామం తీసుకున్నారు. వాళ్ళు అడిగారండి నాన్నగారిని, నాన్నగారు నామం చెయ్యాలంటే ఏమి కండిషన్స్, ఎలా నామం చెయ్యాలి నాన్నగారు అంటే, నాన్నగారు అన్నారు కండిషన్స్ ఏమీ లేవమ్మా, ప్రేమతో ప్రీతితో ఇష్టంతో ప్రేమతో చేస్తే సరిపోతుంది. ఈ మాట విని నేను వెళ్ళిపోయే ముందు రూమ్లోకి నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి నాన్నగారిని అడిగాను, నాన్నగారు నాకు ప్రేమతో ఇష్టంతో మీ నామం చేసే శక్తిని నాకు ప్రసాదించండి నాన్నగారు. రెండు చేతులతో ఆశీర్వచనం చేశారండి. ఇంకొకటి ఇక్కడ మర్చిపోయాను, నాన్నగారు మొదటిసారి చిక్కడపల్లి వచ్చినప్పుడు వెళ్ళిపోయే ముందు అందరు కారులో కూర్చుంటే మనం వెళ్ళిపోతాం కదా, నాన్నగారు చివరి సెకండ్ వరకు నాన్నగారితో ఉంటాం, నాన్నగారు వెళ్ళిపోతుంటే అందరం కారు చుట్టూ భక్తులందరూ మూగామండి. అయితే నేను వెనకాల నిల్చొని ఉన్నాను, అందరు ఒక 50-60 మంది ఉన్నారు వెనకాల నిల్చొని అన్నా. నాన్నగారు కారులో కూర్చున్నాక ఇలా రా అని సౌగి చేసి కారు దగ్గరికి వెళ్ళిపోతే రెండు చేతులు తీసి నా తల మీద పెట్టారండి నాన్నగారు. ఆ స్పర్శ నేను ఇప్పటికీ అనుభవిస్తున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ ఈ జీవుడు నశించేంతవరకు ఆ స్పర్శ అలా ఉంటుందండి. రమ్మని దగ్గరికి పిలుచుకొని కారు విండోలో నుండి బయటికి చేతులు పెట్టి తల మీద రెండు చేతులు పెట్టారండి. ఆటోమేటిక్గా ఆయన చేతులు పెడుతున్నారని తెలియగానే వంగిపోయానండి. కిందికి వంగిపోగానే రెండు చేతులు పెట్టి ఆశీర్వచనం చేశారు. చూచి చింతించి మేనుందాకి పక్వము చేసి నీ వేలి ద్రోగము అరుణాచల అంటే అండి ఆ స్పర్శను కూడా ఇచ్చేశారు తండ్రి. ఆ రోజు అరుణాచలం అని పిలిచిన రోజే అండి. తర్వాత సావిత్రి మామగారింటికి ఎన్నోసార్లు నాన్నగారు రావడం, నాన్నగారు దర్శనానికి వెళ్ళామండి. ఎప్పుడు వెళ్ళిపోయే వాళ్ళం అందరం కలిసండి. ఫస్ట్ టైము ఆనందిని వాణిని తీసుకొని నాన్నగారి దర్శనానికి తీసుకెళ్ళాను. తీసుకెళ్తే నాన్నగారు వాణిని చూసండి, ఆనందిని చూసేమో వీడు మైండ్ చాలా సైలెన్స్డ్ అమ్మా, వీడు సైలెన్స్గా ఉంటాడు అని చెప్పారండి. వాణిని చూసి నేను ఈ జీవుణ్ణి ఈ దేహంలో మొదటిసారి చూస్తున్నాను, కానీ ఈ జీవుడితో నాకు జన్మాంతర అనుబంధం ఉందమ్మా. ఫస్ట్ చూపులోనే వాణిని చూసి అంటే ప్రతి జీవుడితో గురువుకు అనుబంధం ఉంటుందండి. మనందరము నాన్నగారి దగ్గర భగవాన్ దగ్గర ఉన్నవాళ్ళమే అండి. ఉండి మళ్ళీ ఈ దేహంలో ఇప్పుడు వచ్చాం, అది కంటిన్యూ అవుతుంది గురువుతో అనుబంధం. కానీ నాన్నగారు ఎందుకు అవుట్ ఆఫ్ లవ్ కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తారండి, దాన్ని చూశాక ఎందుకు ఎక్స్ప్రెస్ చేశారో తెలీదు, అది బయటికి అందరికీ చెప్పేశారండి. అక్కడ ఒక భక్తురాలు అన్నారు దాన్ని పూర్వజన్మలో అలా నాన్నగారు 45 నిమిషాలండి దాన్ని ఏకదీక్షగా చూశారండి ఆ రోజు వాణిని. అది అప్పుడు 8-9 ఇయర్స్ ఉంటుంది. ఏకదీక్షగా దాన్ని చూశారు. చూసి దాన్ని పూర్వజన్మలో పేరుతో కూడా పిలిచారని భక్తులు ఎవరు చెప్పారండి. నేను నాకు నాన్నగారి సమక్షంలో ఇందాక చెప్పుకున్నట్టు ఏమీ తెలిసేది కాదండి, బాహ్యంగా అన్నీ మర్చిపోయేదాన్ని ఏమండి. అలాగా శృంగవృక్షం వెళ్ళాము ఒకసారి షష్ఠి పూర్తికి, నాన్నగారి షష్ఠి పూర్తికి ఫస్ట్ టైం శృంగవృక్షం జిన్నూరు అంటే ఆంధ్ర సైడ్ ప్రయాణం చేయడం ఫస్ట్ టైం నాన్నగారి షష్ఠి పూర్తికి వెళ్ళినప్పుడు నాన్నగారు ఆ షష్ఠి పూర్తి అయిపోయాక కారులో నేను, రామచంద్రరాజు గారు, లక్ష్మి, నాన్నగారు మేము ముగ్గురం వెనకాల కూర్చున్నాం, నాన్నగారు ముందు సీట్లో కూర్చున్నారు. జిన్నూరు తీసుకెళ్లారండి, మొట్టమొదటిసారి జిన్నూరు ప్రయాణం. తీసుకెళ్తుంటే నాన్నగారు అక్కడ కారులో వెళ్ళేటప్పుడు ప్రహ్లాదుడు భక్తి గురించి చెప్పారండి. ప్రహ్లాదుడి యొక్క శరణాగతి, ప్రహ్లాదుడి యొక్క భక్తి. అమ్మ ఎప్పుడు భక్తుడికి శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, ఇవి రెండు పక్షికి రెండు రెక్కల్లాంటివమ్మ అని ప్రహ్లాదుడి గురించి చెప్పి జిన్నూరు తీసుకెళ్ళి రమణక్షేత్రం, మన అరుణకి రమణక్షేత్రం చూపిద్దాం అని లక్ష్మిని చెప్పి లక్ష్మితో కూడా నన్ను రమణక్షేత్రం పంపించారు. లక్ష్మి తీసుకెళ్ళి రమణక్షేత్రం అంతా చూపించారండి. చూపించి మళ్ళీ అజ్జవరం తీసుకెళ్ళారు కారులో. ఆ రోజు మన విజయ గారి ఇంట్లో నాన్నగారి ప్రవచనం ఉండిందండి, అక్కడే నాన్నగారి ప్రోగ్రాం ఉండింది అజ్జవరంలో. వెళ్ళిపోయాక నాన్నగారు నన్ను బాధ్యతగా అండి మళ్ళీ సరోజిని ఆంటీకి అప్పచెప్పి, అంటే నాకు అటు పక్క తెలియదు కదండి ఏమి తెలియదు కాబట్టి సరోజిని ఆంటీకి చెప్పారు అరుణం జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా అని ఆవిడకి అప్పు చెప్పారండి. అది మొదటిసారి జిన్నూరు ప్రయాణం. ఆ తర్వాత అండి నాన్నగారు రెండోసారి జిన్నూరు వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను అసలు వంపు పెట్టుకొని వెళ్ళాను. ఉషా డీటెయిల్గా చెప్పొచ్చమ్మా ఈ టైము ఎంత అవుతుందో రా తల్లి? 8 అయింది
ఆంటీ.
అమ్మా డీటెయిల్గా చెప్తున్నాను, మరి బహుశా 2 అవర్స్ సరిపోవేమో.
పర్వాలేదు ఆంటీ, ఈ సందర్భం నుంచి మళ్ళీ ఇంకొక దాంట్లో చెప్దాం. మీరు దీపం సందర్భంగా ఒక అరగంట చెప్పండి ఆంటీ.
అలాగే రామ్మా, అలాగే,
ఎందుకంటే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీక్ కూడా మీరు చేద్దాం.
ఓకే అలాగే నాన్న, అలాగే అలాగే. ఇది ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళిన సందర్భం చెప్పి దీపం చెప్పుకున్నాను నాన్న.
అలాగే ఆంటీ, అలాగే.
మొట్టమొదటిసారి అరుణాచలం నాన్నగారు గుంటూరులో సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని తెలిసి సంధ్యను అడిగానండి ఫోన్లో. నాకు అరుణాచలం రావాలని ఉంది, దర్శనం చేసుకోవాలని ఉంది సంధ్య, నాన్నగారిని మీరు అడుగుతారా అని. అంటే అప్పుడు ఫోన్లు సెల్ ఫోన్లు అవి ఉండేవి కాదండి. సంధ్య ద్వారా కబురు పంపిస్తే నాన్నగారు వాణిని కూడా తీసుకొని రమ్మనండి అమ్మా అని చెప్పారండి. చెప్తేనే సంధ్య వచ్చి చెప్పారు వాణిని కూడా తీసుకురమ్మన్నారు అరుణాచలం, మిమ్మల్ని టికెట్ చేయించుకోమన్నారు. ఇప్పుడు అందరు భక్తులకి, నాకు ఫస్ట్ టైం అరుణాచల ప్రయాణం అండి, అందరు భక్తులకి చెప్తే అడిగితేనే, హైదరాబాద్ భక్తులు కొంతమంది తిరుపతి నుంచి వెళ్తున్నామని, కొంతమంది ఆల్రెడీ టికెట్స్ చేయించుకున్నామని, వాళ్ళు చేయించుకున్న డేట్స్లో నాకు దొరకలేదు, సరే నేను ఇంకా చార్మినార్ ఎక్స్ప్రెస్కి నాకు టికెట్ దొరికిందండి, చేయించుకున్నాను చెన్నై వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళేటట్టుగా తీసుకుంటే. నాన్నగారు ఫోన్ చేశారు, చేసి అమ్మ టికెట్ చేయించుకున్నావా అని అడిగారు. చేయించుకున్నాను నాన్నగారు అని. ఏ ట్రైన్కి చేయించుకున్నావు అన్నారు. అంటే చార్మినార్కి చేయించుకున్నాను నాన్నగారు, చెన్నై ఎక్స్ప్రెస్లో దొరకలేదు, చార్మినార్ ఎక్స్ప్రెస్ చేయించుకున్నాను. సరే అమ్మ అని ఫోన్ పెట్టేశారని. ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేశారని. ఫోన్ చేసి అమ్మ నువ్వు అప్పుడు మొదటిసారి అడిగారు నువ్వు ఒక్కదానివి రాగలవా మరి అని. వస్తాను నాన్నగారు, నాకు ఒంటరి ప్రయాణం అలవాటే, ప్రయాణాలు చేయడం, నేను వస్తాను నాన్నగారు అన్నాను. అంటే మళ్ళీ 4 రోజుల తర్వాత ప్రయాణం ఫోన్ చేసండి, అమ్మ నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చింది, అందుకని నేను ముందు చేయించుకున్న టికెట్ క్యాన్సిల్ చేయించుకున్నాను, నువ్వు వెళ్ళే ట్రైన్లోనే నేను ఉంటాను విజయవాడ నుంచి, అది లింక్ ఎక్స్ప్రెస్ అమ్మ, విజయవాడకు వచ్చి మా భోగిని నీ చార్మినార్ ఎక్స్ప్రెస్కి తగిలిస్తారు, మేము కూర్చున్న భోగిని, కాబట్టి మీరు నువ్వు వచ్చే ట్రైన్లోనే నేను కూడా ఉంటాను, నువ్వు చెన్నైలో దిగి ఏం చెయ్యంటే నీ భోగి వెనకాల ఉంటుంది, మా భోగి ముందు ఉంటుంది, కాబట్టి మేము ముందు దిగిపోతాం, నువ్వు దిగి వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను నీకోసం, నువ్వు వచ్చి మాతో జాయిన్ అవ్వు అన్నారండి. అలాగే నాన్నగారండి అన్నాను. అదే ఆ నాన్నగారు ఆ టికెట్ క్యాన్సిల్ చేసుకొని ఈ ట్రైన్లో చేయించుకోనండి కూడా తీసుకెళ్ళిపోయి వచ్చి నేను నాన్నగారిని లగేజ్ తీసుకొని వాణిని తీసుకొని కొంచెం లేట్ అయిందండి. వెళ్ళేసరికి నాన్నగారు వెయిట్ చేస్తూ అలా నిల్చుండిపోయారు. వాళ్ళు అన్నారు నాన్నగారు భోజనానికి లేట్ అవుతుంది, ట్రైన్ వచ్చి ఇంతసేపు అయింది, మీరు తొందరగా రావద్దా. ఈ వాణి ఏమో చిన్నపిల్లండి, నాకు తెలీదు ఆ లగేజ్ ఎక్కువ తీసుకెళ్ళాను ఫస్ట్ టైం, డిసెంబర్ నెల చలి ఉంటుందేమో, జనవరి అండి చలి ఉంటుందేమో. నాన్నగారు అమ్మా భోజనానికి వెళ్దాం పదండి అమ్మ, అసలు ఇప్పుడు ఇప్పటిలో అయితే పరిగెత్తేవాళ్ళం అండి నాన్నగారు అలా పిలిస్తే. నాకు తెలీదు నాన్నగారితో అంటే ప్రతి సెకండ్ ఎంత వాల్యుబుల్ నాన్నగారితో గడపడం అని. భోజనానికి రండమ్మా అని వాణిని నన్ను పిలిచారండి, మిగతా భక్తులంతా అక్కడ కూర్చున్నారు, మీరిద్దరు నాతో రండి అన్నారు. అంటే నాన్నగారు ట్రైన్లో తినేసాం పెరగన్నామని వాణి నేను చెప్పేశాను, చెప్పేస్తే సరే నేను భోజనం చేసి వస్తానని వచ్చండి. అప్పుడు కారులో వెళ్లాల్సిందటండి, అప్పుడు కాపవరం సూర్యనారాయణ రాజు గారు నాన్నగారితో ఉన్నారు, వారు చెప్తే తెలిసిందండి కారు వద్దని, బస్సులో వెళ్ళిపోదాం అందరం అని. బస్సులో అండి నా కోసం సీటు పెట్టించి, నేను ఎప్పుడు వాణితో వెనకాల ఉండేదాన్ని అండి, దాన్ని తీసుకొని లగేజ్ పట్టుకొని వెళ్ళేసరికి నాన్నగారు సీటు తన ప్యారలల్ సీటు పట్టి పెట్టించారండి, 2-seated. నాన్నగారు 3-seated దాంట్లో కూర్చున్నారు, ఈక్వల్గా 2-seated సీటు అక్కడ అరుణ కూర్చుంటుందని భక్తులకు చెప్తే అలా పెట్టేశారండి. వాణి నేను ఇద్దరం ఆ సీట్లో కూర్చున్నాం. అరుణాచలం వెళ్ళిన తర్వాత అందరు భక్తులు బస్సులోంచి దిగిపోయారండి, నాన్నగారు నేను మిగిలిపోయాము. నాన్నగారు దిగిన తర్వాత దిగుదామని వెయిట్ చేస్తున్నానండి, బస్సు దిగిన తర్వాత దిగిపోదాం. నాన్నగారు నా వైపు చూసి సరిపోతుందా, నేను నిన్ను తీసుకొచ్చాను కదా అన్నట్టుగా చూసి ఇలా తల ఊపారండి నా వైపు. నీకు సంతోషమేనా తీసుకొచ్చాను కదా అన్నట్టుగా అండి, అంటే ఒక తండ్రి కూతుర్ని అడుగుతాడు కదా, నీకు ఆనందంగానే ఉందా, నువ్వు అనుకున్నది జరిగిపోయింది కదా, అరుణాచలం రావాలనుకున్నావు కదా అని. అలా అంటే ఆ చూపులో అన్ని అర్థాలు కనిపించినాయండి ఆ నాన్నగారు అలా తల ఊపుతూ ఉంటే. ఆనందం అనిపించిందండి, ఇలా ఇలా నేను తల ఊపాను, సరిపోతుంది నాన్నగారు అండి అని.
దిగిపోయాము. అప్పుడు 9 రోజులు అరుణాచలంలో ఫస్ట్ టైం మోరి గెస్ట్ హౌస్ లో ఉన్నామండి. ఇంకా అన్ని ఇలా డీటెయిల్ గా చెప్పుకుంటే, ఇప్పుడు నాన్నగారి గురించి మనం చెప్పుకోవాలంటే ఒక సముద్రాన్ని ఒక గ్లాస్ లో పోయమన్నట్టు ఉంటదండి. నాన్నగారితో ప్రతి భక్తురాలికి ఉన్న అనుబంధం ఒక సముద్రం లాంటిదండి. దాన్ని ఒక 2 అవర్స్ లో చెప్పుకోవాలంటే ఇంపాసిబుల్ అండి. అది అండి మన ఉష అడుగుతున్నారు కదా జ్యోతి గురించి చెప్పండి అని. ఇలా భగవాను నాన్నగారు చాలా సార్లు కళలో కనిపించి ఎన్నో ఎన్నో రకాల సబ్జెక్ట్, ఎప్పుడు నాన్నగారు కళలో కనిపించినా, ఎప్పుడు భగవాన్ కళలో కనిపించినా, ఎప్పుడు సబ్జెక్ట్ అండి, సబ్జెక్ట్ తప్పించి ఇంకేమి కాదండి, గైడెన్స్ 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 లోపల నుంచే. ఎప్పుడు నాన్నగారు దగ్గర ఇది నాకు అర్థం అవ్వట్లేదను, ఇది నాకు లోటను, ఇది కావాలను అనిపించలేదండి. ఎప్పుడు ఏది వస్తే అది క్లియర్ చేసేవాళ్ళు లోపల నుంచి, ఏది వస్తే అది అంటే తన ప్రెజెన్స్ని చూపించేవారండి నాన్నగారు. నేను నీకు అత్యంత సమీపంలో నీ హృదయంగా నీ లోపల శక్తిగా ఉన్నాను నేను అనే విషయం అండి. ఈ మన ఉష చెప్పినట్టుగా విపరీతమైన ప్రతికూల పరిస్థితులండి. ఎప్పుడు నాన్నగారి సమక్షానికి వచ్చానో అప్పటి నుంచి నా ప్రారంభంలో ప్రతికూల పరిస్థితులు అంటే 29 ఏళ్ల వయసు నుంచి అంటే ఇప్పటిదాకా స్టిల్ ఇంకా కూడా ప్రతికూల పరిస్థితుల్లోనే ఉన్నానండి. అండ్ అలాంటిది కూడా అలాంటి ప్రతికూల పరిస్థితులు ఎప్పుడు కూడా నా మనసు మీద పని చేయకుండా నాన్నగారు అసలు కంప్లీట్గా అండి, నా బిడ్డకు నువ్వు ఆనందం ఇచ్చే అవసరం, మనసు ఆనందం అవసరం లేదు, నేను డైరెక్ట్గా నా బిడ్డకు ఆనందం ఇస్తాను అన్నట్టుగా అండి. మామూలుగా అంత ప్రతికూల పరిస్థితుల్లో మనిషి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. డిప్రెషన్లోకి వెళ్ళిపోలేదంటే అది నాన్నగారు మనకిచ్చిన శక్తి అండి, కేవలం 100% నాన్నగారు మనకిచ్చిన శక్తి. అయితే చాలా రోజులు నేను అరుణాచలం వెళ్ళలేదండి డబ్బు లేక, నాకు ప్రతికూల పరిస్థితుల వల్ల నా దగ్గర డబ్బు లేక అరుణాచలం 3-4 ఇయర్స్ వెళ్ళలేదండి కంటిన్యూగా. ఇప్పుడు అరుణాచలము నాన్నగారి కోసమా భగవాన్ కోసమా అరుణాచలేశ్వరుడి కోసమా కాదండి, నాన్నగారు కావాలి ముందు, నాన్నగారి సమక్షంలో నాన్నగారు వెళితే నాన్నగారితో పాటు భక్తులు వెళ్ళేవారు, నాన్నగారు ఎక్కడికి వెళ్తే అక్కడ భక్తులకి వెళ్ళిపోవాలనిపించేదండి. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రేమ చీమ ఎలాగైతే తీపిని వదిలిపెట్టదో, తీపి చూస్తే అన్ని చీమలు ఎలా వెళ్ళిపోతాయో, నాన్నగారి దగ్గర అన్ని సర్వస్వం, మన కష్టాలని మన బాధలని అన్నీ మరిచిపోయి, మనకు దేహం ఉందని మనకు మనసు ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇలాగ 3-4 సంవత్సరాల తర్వాత వెళ్ళలేకపోయాను. అయితే ఒక భక్తురాలు నాకు టికెట్ బుక్ చేశారండి. ఎవరంటే సరోజిని ఆంటీ నాకు టికెట్ బుక్ చేశారు. అంటే పేర్లు చెప్పే అవసరం లేదు కానీ వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవడం కోసం చెప్పడం అండి. చెప్పకపోతే కృతజ్ఞురాలని అవుతాను. వాళ్ళ నుంచి నేను ఒక సహాయాన్ని పొంది చెప్పుకోలేదనుకోండి కృతజ్ఞురాలని అవుతాను, కాబట్టి చెప్తున్నానండి. సరోజిన అంటే నాకు టికెట్ బుక్ చేశారండి. చేసిన తర్వాత అక్కడ భోజనానికి ఇవ్వడానికి డబ్బులు లేవు నా దగ్గర. ఎప్పుడు అండి జీవితంలో ఎప్పుడు ఇవ్వడమే తెలుసు కానీ తీసుకోవడం తెలియదండి. ఇతరులకు ఇవ్వడమే అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో, మా అత్తగారి వాళ్ళ ఇంట్లో ఊర్లో పేరండి చాలా డబ్బు గలవాళ్ళు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు చూడండి, గురువు ఎలాంటి ప్రారంభాన్ని పెడతాడు. నా పూర్వజన్మ దోషమే కానీ ఇప్పుడు పెట్టి తను బోధిస్తూ ఆ దోషం నుంచి నన్ను విడదీయడం కోసం అలాంటి పరిస్థితి కూడా నాకు దయే అండి, నా గురువు దయ అది. పెడితే స్వరాజ్యం గారు ఫోన్ చేసి భవాని ఎవరు అడిగారండి, నాకు గుర్తులేదు సరిగ్గా, అరుణకి బహుశా స్వరాజ్యం గారు అనుకుంటాను. భోజనానికి ఇవ్వడానికి డబ్బు లేదు, ప్రస్తుత పరిస్థితుల్లో అరుణ పరిస్థితి బాగాలేదని పాపం ఆవిడ. మనకి అన్నపూర్ణ అండి, నేను ఎప్పుడు కృష్ణాబాయి మాతాజీ అని పిలుస్తుంటాను జయ గారిని. అంటే మనకు భోజనాలు పెట్టడంలో నాన్నగారేమో ఆ మనసును నింపేవారు, ఆ తల్లి మన పొట్టను నింపేదండి. ఏమో అంటే మేనేజ్మెంట్లో ఎన్నో వస్తాయి ఎన్నో ఉంటాయి అవన్నీ మనకు అనవసరము, కానీ అందరి భక్తులకి అండి డబ్బు ఇచ్చిన వాళ్ళకి, డబ్బు ఇవ్వని వాళ్ళకి, తక్కువ ఇచ్చిన వాళ్ళకి, ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి, అందరికీ సమానంగా ప్రేమించి సమానంగా భోజనాన్ని అందచేసిందండి ఆ తల్లి. అలాగ అడిగితే అవసరం లేదు, అయ్యో మన నాన్నగారి సమక్షంలో భోజనానికి ఏం తక్కువ, తండ్రి నీడలో అరుణన్ రమ్మనండి, ఇయ్యకపోయినా పర్వాలేదు. అప్పుడు దీపం అండి, ఆ దీపం అప్పుడు వెళ్ళానండి ఫస్ట్ టైము. దీపం వెలిగించే టైంకి నాన్నగారు అక్కడ కొండ మీద దీపం వెలిగిస్తున్నారు. అంటే దీపం మూడు రకాల్లో ఉందండి, మూడు రకాల వెలుతురునిస్తుంది. ఫస్ట్ కొండ మీద బాహ్యంగా, తర్వాత ఆశ్రమంలో దీపం, తర్వాత గురువు ఇచ్చే స్ఫురణ ఒక మహాదీపం అండి. అది లోపల హృదయంలో ఏమీ తెలియని వారు రాగా అందరిలో కూర్చొని అంతమంది హృదయాలలో నిగూఢంగా పనిచేసేవారు రహస్యంగా నాన్నగారు. ఆ దీపము జ్యోతి అక్కడ వెలిగిస్తూ ఉంటే లోపల నాన్నగారు ఇచ్చిన స్ఫురణ ఏంటంటే, ఆ జ్యోతిని చూస్తున్నావు కదా, ఏ జ్యోతి సహాయములో ఆ జ్యోతిని చూస్తున్నావు, ఏ జ్యోతి నీలో వెలుగుతుండడం వల్ల ఆ జ్యోతిని నువ్వు చూడగలుగుతున్నావో, ఆ జ్యోతిని హృదయంలో గుర్తించటమే ఈ జ్యోతి దర్శనం. అంటే దేహం ప్రాణంతో ఉండాలి, లోపల హృదయంలో నేను ఉన్నాను అనే స్ఫురణ ఉండాలి, నేను దర్శనం చేసుకుంటున్నాననే స్ఫురణలో నువ్వు ఆ దీపాన్ని చూస్తున్నావు కదా, దానికి అడుగులో నేనున్నాను అనే ఒక మహా ఉనికి నీకు జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉంది. అది ఉండటం వల్ల కదా ఒక శవం దర్శనం చేసుకోలేదు కదా జ్యోతిని. ఆ లోపల ఆ ఉన్నాననే స్ఫురణ లోపల ఆ క్షణంలో నాన్నగారు అంతర్జ్యోతిని గుర్తించు, అంతర్జ్యోతిని గుర్తించు అనే స్ఫురణ ఇచ్చారండి. జ్యోతి మొట్టమొదటిసారి జ్యోతి దర్శనానికి వెళ్ళినప్పుడు ఇంతమంది భక్తులు సహాయం చేశారు, నాన్నగారు లోపల స్ఫురణ అండి. బయటికి అసలు రూమ్లో కూడా వెళ్ళేదాన్ని కాదండి, పైకి అవకాశం ఉండేది కాదు, వెళ్ళాలని ఉండేది కానీ అవకాశం ఉండేది కాదు. ఎప్పుడైనా ఆ 10 రోజులో వారం రోజులో ఉంటే ఒక్కసారి వెళ్ళేదాన్ని. చాలా సార్లు అండి నాన్నగారు ఒకసారి తలుపు తీసి లోపలికి పిలుచుకొని, తలుపు వేసిందండి ఆ జాలి తలుపులో నుండి నాన్నగారు భోంచేసి వచ్చారు కుర్చీలో కూర్చోవడానికి. కూర్చోకుండానే కనిపిస్తుంది కదండి ఇలా బయటది, చూసండి వచ్చి తలుపులు తీసి అమ్మ లోపలికి రా అని పిలిచి కూర్చోబెట్టుకున్న రోజులు ఉన్నాయండి. అంటే తండ్రి ప్రేమని ఇప్పుడు మన ఉషా అందుకా జ్యోతి గురించి చెప్పమని నాన్నగారు అరుణాచలేశ్వరుడు జ్యోతి గిరిగా ఎలా వెలిశారనేది చెప్పారు. మన అందరం వినే ఉన్నామండి నాన్నగారి దగ్గర, అయినా ఒక్కసారి దాన్ని మనం తలుచుకోవడం మన బాధ్యత అండి. ఇప్పుడు అరుణాచలేశ్వరుడు శివుడి దగ్గరికి, బ్రహ్మ విష్ణువు నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకొని తేల్చుకోలేక ఇద్దరు వెళ్ళారట. వెళ్ళి శివుడిని అడిగారంట, మహాదేవ మాలో ఎవరు గొప్పవారు, బ్రహ్మ గొప్పనా విష్ణువు గొప్పనా అని అడిగారటండి. అప్పుడు శివుడు అన్నారంట, మీరు ఒకరు నా అంతాన్ని, ఒకరు నా ఆదిని చూడండి. బ్రహ్మని నా ఆదిని చూడు, ఎక్కడ నేను మొదలయ్యానో అక్కడ చూసిరా, విష్ణువునేమో ఎక్కడ నేను అంతమయ్యానో అక్కడ నువ్వు చూసిరా. అంటే విష్ణువు పాతాళంలోకి వరాహ రూపంలో వెళ్ళిపోతే బ్రహ్మ హంస రూపంలో శివుడి యొక్క ఆదిని చూడడానికి వెళ్ళాడటండి. వెళ్తే ఎన్ని యుగాలో ప్రయాణం చేశారట, మామూలుగా కొద్ది కాలం కాదు, యుగాలు యుగాలు. బ్రహ్మ పైకి ప్రయాణం చేశాడు, విష్ణువు కిందికి ప్రయాణం చేశాడు, అయినా శివుడి మొదలు చివర కనిపించట్లేదటండి. అలా విష్ణువు వెనక్కి తిరిగేసి వచ్చాడటండి, నా వల్ల కాదు నేను ఒప్పేసుకుంటాను అని. బ్రహ్మ ఏమో అండి పైనుండి ఒక పువ్వు పైన నుంచి జారి కిందికి జారుతుందటండి. ఆ పువ్వుని అడిగాడంట, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను పైనుండి వస్తున్నాను అందట. అంటే అప్పుడు బ్రహ్మ అడిగాడంట, నువ్వు శివుడి దగ్గర వచ్చి సాక్ష్యం చెబుతావా, శివుడి తలపై నుండి నిన్ను తీసుకొస్తున్నానని నేను చెప్తాను, నువ్వు నిజమే అని ఒప్పుకుంటావా? అంటే బ్రహ్మ అంతటి వాడు అడిగితే కాదని ఎలా అనాలి అనుకొని పువ్వు అందటండి ఒప్పుకుంటానంట. అలాగే పైనుంచి ఆవు వస్తుందట, కామధేను వస్తా ఉంటే దాన్ని అడుగుతానంట, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే పైనుండి వస్తున్నాను అంటే నేను కూడా నేను శివుడి దగ్గర సాక్ష్యం చెప్తావా అని బ్రహ్మ అడిగితే చెబుతాను అందటండి. బ్రహ్మ ఈ పువ్వుని కామధేనుని తీసుకొని శివుడి దగ్గరకు వచ్చారటండి. ఈ లోపల విష్ణువు కూడా వచ్చారట. ఇప్పుడు ఇద్దరిని అడిగాడంట మహాదేవు, చూసి వచ్చారా నా ఆది అంతము అంటే విష్ణువేమో ఒప్పేసుకున్నాడంట, తండ్రి మహాదేవ మా వల్ల కాదురా తండ్రి అప్ప, నీ అంతము మేము కనుక్కోలేము. బ్రహ్మను అడిగాడటండి చూసి వచ్చావా అంటే బ్రహ్మకి ఏంటంటే నేను గొప్ప అని శివుడు అనుకోవాలి, ఈ సృష్టి అనుకోవాలి, లోపల అదండి చూసి వచ్చాను అంటే ఓడిపోయానని ఒప్పుకోవడం ఇష్టం లేదండి, ఓటమి ఒప్పుకోవడం బ్రహ్మకి ఇష్టం లేదు. కానీ ఈశ్వరుడికి ఓటమి ఒప్పుకున్నవాడే హృదయానికి దగ్గరవుతాడండి. మనం కూడా అండి ఓటమి ఓడిపోతున్నామంటేనే భగవంతుడికి దగ్గర అవుతామండి. భక్తుడు జీవితంలో ప్రతి సంఘటనలో ఓడిపోతూ ఉంటాడండి, అంటే ఓడిపోవడం ఇందుకోసం శరణాగతి చెందుతుంటాడు, నా వల్ల కాదురా అప్ప అని. ఏ భక్తుడైతే నేను నిన్ను పొందగలను అని సాధన చేసి, నేను సాధన చేసి నిన్ను పొందగలను అనుకుంటాడో ప్రయత్నం చేసి, వాడు ఎప్పటికీ ఈశ్వరుని పొందలేడండి. అది బ్రహ్మ ద్వారా మనకు మనకు ఒక మెసేజ్ ఇవ్వడం అండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏమి తక్కువ కాదు ఒకళ్ళకంటే ఒకళ్ళు, కానీ మనకు మెసేజ్ ఇవ్వడం కోసం ఈ సంఘటన జరిపి ఈశ్వరుడు భూమిలో భూమిలో పరమాత్మ వెలిసి ఉండాలి కాబట్టి, గిరిగా వెలవాలి మనందరి కోసం కాబట్టి ఒక సంఘటన క్రియేట్ చేశారండి ముగ్గురు కలిసి. కానీ వాళ్ళ ముగ్గురు ఎవరిలో ఒకళ్ళకంటే ఒకళ్ళు ఎక్కువ కాదు తక్కువ కాదు, మనకి మెసేజ్ ఇవ్వడం అండి బ్రహ్మ ద్వారా మనకు మెసేజ్ ఇవ్వడం. బ్రహ్మ నేను చూసి వచ్చానంటాడు ఈ పువ్వు సాక్ష్యము ఈ కామధేనువు సాక్ష్యము. అప్పుడు శివుడు అడుగుతారంట మీరిద్దరు ఎక్కడి నుంచి నిజంగా నా తల మీంచి తీసుకొచ్చాడా నిన్ను అంటే అది అవును అంటుందటండి ఆ పువ్వు. ఆవును అడిగితే ఆవు తలతోటేమో అవును అని తోకతో, ఇది అంటే నాన్నగారు చెబితేనే తెలిసిందండి ఈ కథ కూడా, మనకి ఏది మన సొంతం కాదు, కేవలం మా నాన్నగారి వల్లే ఈ స్టోరీ ఇది తెలిసిందండి. ఆవేమో తోకతోటి కాదు అని చెప్పి తలతోటి నిజమే తీసుకొచ్చారు అని చెప్తుందటండి. అప్పుడు శివుడు రెండిటికి శాపం ఇస్తాడండి. అదేమో మొగిలి పువ్వు, మొగిలి పువ్వుకి ఏమి శాపం ఇస్తాడంటే ఎక్కడ కూడా నువ్వు పూజకు అర్హురాలివి కాదు, ఆవుతోటేమో నువ్వు తలతో అబద్ధం చెప్పావు తోకతో నిజం చెప్పావు, కాబట్టి నీ పూజ ఎప్పుడు తోక నుంచే మొదలవుతుంది, అందరూ కూడా నీకు తోకను పూజిస్తారు ముందు, అంటే సత్యాన్ని చెప్పి సత్యము పూజింపబడుతుంది, అబద్ధము ఈశ్వరుడికి దూరంగా ఉంటుంది, సత్యము పరమాత్మకి దగ్గరగా ఉంటుందండి. అప్పుడు ఇద్దరు కలిసి మహాదేవుణ్ణి ప్రార్థిస్తారటండి. అప్ప మాకు జ్యోతి రూపంలో దర్శనమిచ్చావు, కానీ సృష్టిలో మానవులందరూ ఈ జ్యోతిని దర్శనం చేసుకోలేరు కదా, కాబట్టి మాకు ఒక రూపాన్ని ఇవ్వు తండ్రి, ఈ భూమి మీద అందరూ కొలుచుకునేట్టుగా ఒక రూపాన్ని ఇవ్వమంటే అప్పుడు ఆ జ్యోతి స్వరూపము ఉపసంహరించుకొని గిరిగా వెలిసారటండి. గిరిగా వెలిస్తే మళ్ళీ ఇద్దరు కూడా బ్రహ్మ విష్ణువులు ప్రార్థించి ఇంత పెద్ద స్వరూపాన్ని పూజించుకోలేము అభిషేకించుకోలేము అంటే అప్పుడు మళ్ళీ గిరి రూపాన్ని ఉపసంహరించుకొని లింగ రూపము ధరించారు నాన్నగారు అనేవారండి. తొలిలింగము ఆదిలింగము అరుణాచల లింగం అని, అరుణాచలంలో మూడు రూపాల్లో ఈశ్వరుడు వెలిసి ఉన్నాడు. ఒకటి గిరి రూపము, రెండు లింగ రూపము, మూడు శరీరము ధరించి మానవ రూపంలో ఒక యోగి రూపంలో అరుణాచల యోగి రూపంలో అరుణాచల గిరి పైన ఎప్పుడు ఈశ్వరుడు ఉంటాడు అని చెప్పేవారు నాన్నగారు. అలాగా ఈ జ్యోతిని మన మనసుకి నాన్నగారు అనేవారు, బ్రహ్మ విష్ణువులకు అందలేదంటే మన మనసుకి మన వాక్కుకి పరమాత్మ అందడు. మనం ప్రయత్నం చెయ్యొచ్చండి, ప్రయత్నము చేసి 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 అలసిపోయి ప్రయత్నము చెయ్యకుండా ఉండటం సోమరితనం అవుతుంది. ప్రయత్నం చేయాలి. ఎలాంటి ప్రయత్నము? నేను కరిగిపోయే ప్రయత్నం. ఈశ్వర భక్తిలో, ఈశ్వర ప్రేమలో నేను కరిగిపోయే ప్రయత్నం. ప్రతి భక్తుడు ఎవరికి వాళ్ళం అరుణ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ప్రయత్నములో అరుణ నశించాలి. అరుణ పెరగకూడదు, అరుణ నశించాలి. అరుణ నశించాలంటే అండి, అరుణని అరుణే అబద్ధంగా గుర్తించాలండి. అరుణకొచ్చే ప్రారంభం అబద్ధం, అరుణకొచ్చే వాసనలు అబద్ధం, అరుణకు వచ్చే ఆనందాలు మనస్సు ద్వారా దేహాన్ని ఉపయోగించుకొని బాహ్యంగా ఏ సుఖము వచ్చినా సృష్టిలో నుంచి అది కూడా అశాశ్వతమైన సుఖము. అన్నిటినీ లోపల ఎరుక కలిగి బయటికి నార్మల్గానే ఉంటూ మన ధర్మాలన్నీ మనం నిర్వర్తిస్తూ సృష్టి పట్ల ఉదాసీనంగా ఉంటూ జీవుల పట్ల ప్రేమగా ఉంటూ నన్ను నేను లేనని తీసుకోవడం, శరణాగతి చెందగలగాలండి. లోపల పరీక్షలండి. ఇప్పుడు ఇందాక మన విషయంలో చెప్పారు మొదట్లో అండి, ఎంతటి కష్టం పెడతాడంటే. నాకు ఒకసారి మన లక్ష్మి అన్నారండి, అరుణ మిమ్మల్ని తలుపు సందుల్లో పెట్టి నొక్కుతున్నాడా భగవాను అని. అన్ని చెప్పేసుకునేదానండి, మన భక్తులందరికీ అన్ని తెలుసండి నా గురించి. పాత భక్తులందరికీ అన్ని తెలుసు, ఏమి దాచుకునేదాన్ని కాదు. నా జీవితం తెరిచిన పుస్తకం అండి. కొంతమంది భక్తులు ఆక్షేపించారు, అలా అన్ని ఎందుకు చెప్పేస్తారు అరుణ, మీ గురించి అన్ని రకరకాలుగా అనుకుంటున్నారని. నాకు అలా ఏమి అనిపించేది కాదండి. ఒక్క పరమాత్మకి తెలిస్తే సృష్టి మొత్తం తెలిసినట్టే అండి. అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కదా. ఈశ్వరుని నుంచి దాచలేనప్పుడు మనం వ్యక్తుల నుంచి ఎలా దాచగలమండి? దాస్తున్నామని అనుకుంటామండి, కానీ ఏది కూడా దాచలేము మనం. అంటే అందరిలో ఉన్నవాడు ఈశ్వరుడే అనే ఎరుక మనకు కలిగినప్పుడు ఏది దాచుకుంటాము? ఇది నాదని, నా జీవితము, నా సంసారము, నా పరిస్థితి. అప్పుడు అనేవారండి, మరి పిల్లలు, భర్త వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు కదా, మీ గురించి చెప్తా ఉంటే మీరు వాళ్ళ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది కదా, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. ఏమండి, వాళ్ళ గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు ఈశ్వరుడికి శరణాగతి చెందాల్సిన పరిస్థితి ఏర్పరుస్తున్నారు గురువు అని చెప్పడం తప్పించి నెగిటివ్గా చెప్పడం కాదండి. ఎలాంటి స్థితి తీసుకొచ్చి గురువు ముందర పెడుతున్నాడంటే 100%గా ఇంట్లో వాళ్ళం అందరము శరణాగతి చెందాల్సిందే ఆ పరిస్థితి కండి. మళ్ళీ పైగా డిప్రెషన్లోకి. నాన్నగారు ఒకసారి లక్ష్మితో అన్నారటండి అరుణాచలం, లక్ష్మి గురించి కూడా చెప్పుకోవాలండి సరిపోదు. ఆ అమ్మ మాకు హైదరాబాదులో ప్రతి భక్తురాలి కండి, ఒక ఆశ్రయం. నాన్నగారికి ఆశ్రయం ఇవ్వడం కాదు, నాన్నగారికి ఆశ్రయం ఇవ్వని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఏ భక్తురాలింటికి వచ్చినా మా ఇంటికి రండి నాన్నగారు, మా ఇంటికి రండి నాన్నగారు అని అంత ప్రేమ అందరూ నాన్నగారి పట్ల కలిగి ఉంటారు. కానీ భక్తుల్ని కూడా భరించే శక్తి ఉన్న ఇంటికే నాన్నగారు వెళ్తారండి. తనను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, ప్రతి భక్తుల్ని అంతగా ప్రేమగా ఎవరు చూసుకుంటారో నాన్నగారికి తెలుసు ఆ విషయం. అక్కడికే వెళ్తారు నాన్నగారు, అక్కడే ఉంటారు. వాళ్ళనే భక్తుల్ని చూడడానికి నియమిస్తారండి. అందరినీ సమానంగా ప్రేమించే వాళ్ళనే భక్తుల్ని చూడడానికి కూడా నియమిస్తారు. అలాగా మన లక్ష్మి ఇంట్లో లక్ష్మి నాన్నగారిని ఎంత ప్రేమించేవారో అందరి భక్తుల్ని అంత ప్రేమించేవారు. లక్ష్మి ఫ్రెండ్స్కి అందరికీ నేనంటే చాలా ప్రేమ అండి, ఆ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. అంత ప్రేమ రావడానికి లక్ష్మి కారణమండి. అండి నాన్నగారు నాతోటి ఉన్నప్పుడు అల్లా అండి, లక్ష్మి చాలాసార్లు నా కూడా ఉన్నారు. కారులో ప్రయాణం చేసినప్పుడు, ఇంకా వేరెక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు నాన్నగారికి నాకు మధ్యలో జరిగిన సంభాషణ హైలైట్ చేసి చెప్పేవారండి లక్ష్మి. అలా చెప్పడం వల్ల వాళ్ళందరికీ నా మీద అరుణ, అరుణ అంటే నాన్నగారు ప్రేమిస్తారు అరుణని, కాబట్టి మనందరము ప్రేమించాలి, మన లక్ష్మి ప్రేమిస్తుంది కాబట్టి మనందరికి అంటే అలా ప్రేమ వచ్చేట్టుగా చెప్పేవారండి. కనిపించేది నాన్నగారు ఈవిడికి అసూయ లేదేమో ఎవరి భక్తుల పట్ల, అందరి పట్ల వాళ్లలో ఉన్న భక్తిని పాజిటివ్ గా తీసుకుని హైలైట్ చేసి చెప్తారు లక్ష్మి అని. అలా లక్ష్మి అంటే నాకు ఇష్టం ఉండేదండి, లక్ష్మికి నేనంటే ఇష్టం ఉండేది. లక్ష్మి అరుణాచలం వెళ్ళినప్పుడు వెళ్లే ముందు నాకు ఒకసారి ఫోన్ చేశారండి, ఎలా ఉన్నారు అరుణ, ఏమాత్రం పరిస్థితి బాగాలేదు లక్ష్మి, ఒక్కోసారి నాకు థాట్ వస్తూ ఉంది సూసైడ్ చేసుకోవాలని, కానీ వెంబడే నాన్నగారి బోధ వచ్చి నన్ను నిల్చోబెట్టేస్తా ఉంది, ఈ జన్మలో ప్రారంధంలోంచి పారిపోతే రాబోయే జన్మల్లో అయినా ప్రారంధం అనుభవించక తప్పదు, దేహాన్ని ప్రారంధానికి అప్పచెప్పేయండి అని నాన్నగారు ఎన్నో సార్లు మన పాయసం తిన్నట్టుగా ప్రారంధాన్ని అనుభవించండి అని చెప్పే వాక్కు ఆ థాట్ని తీసేస్తా ఉంది లక్ష్మి. అంటే నా వెళ్ళి నాన్నగారితో చెప్పారటండి రూమ్లో, రూమ్లో లక్ష్మిని అడిగేవారు అప్పుడప్పుడు నాన్నగారు అరుణ ఎలా ఉంది అంటే లక్ష్మి చెప్పారటండి, నాన్నగారు అరుణ ఇలా అన్నారు ఫోన్లో సూసైడ్ చేసుకోవాలని థాట్ వస్తుంది అని అన్నారు నాన్నగారు అంటే, నాన్నగారు అన్నారు అవును ఎస్ అమ్మ, అరుణకు ఒక్కటికే కాదు ఇంజనీర్ గారికి అరుణకి ఇద్దరికీ సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయమ్మా ఇంట్లో, కానీ ఇద్దరు గురువు అనుగ్రహం వల్ల గురువు దయ వల్ల తట్టుకోగలుగుతున్నారమ్మా, గురువు అనుగ్రహం వాళ్ళని కాపాడుతుందమ్మా. ఎవరా గురువు? నాన్నగారే అండి. మొట్టమొదటిసారి భగవాన్ అరుణాచల వెళ్ళినప్పుడు భగవాన్ సమాధి ముందు కూర్చొని నేను భగవాన్తో చెప్పుకున్న ప్రేయర్, భగవానా నువ్వంటే నాకు ఏమాత్రం ఇష్టము కానీ ఆకర్షణ కానీ నీ దగ్గర కూర్చోవాలని ఏమీ లేదు, నాకు ఎవ్రీ సెకండ్ నాన్నగారు, నేను నీ దగ్గర కూర్చున్నాను నీ సమక్షంలో కూర్చున్నాను కానీ నాన్నగారు లేచిపోతారేమో, నాన్నగారిని మిస్ అయిపోతానేమో, మోరీ గెస్ట్ హౌస్లో నా గురువు ఉన్నారు నా తండ్రి ఉన్నాడు నేను వెళ్ళిపోవాలనే స్ఫురణ తప్పించి నీ పట్ల భక్తి కానీ నీ పట్ల ప్రేమ కానీ నీ పట్ల ఇష్టం కానీ నాకు రావట్లేదు తండ్రి, నన్ను క్షమించు నేను వెళ్ళిపోతున్నాను నా నాన్నగారి దగ్గర, కానీ మా నాన్నగారు చెప్తారు ఏమని అంటే అరుణాచలం వచ్చిన వాడు ఎవ్వరు వట్టి చేతులతో వెళ్ళరు, ఆస్తికుడు నాస్తికుడు ఆస్తికుడు అవుతాడు, ఆస్తిక్ భక్తుడు అవుతాడు, భక్తుడు ముముక్షుడు అవుతాడు, ముముక్షు మోక్షం పొంది తీరుతారు అని నా నాన్నగారు చెప్పారు. అయితే ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను కదా, నువ్వు నన్ను వట్టి చేతులతో పంపించవు కదా, నాకేమి ఇయ్యంటే నువ్వు నా నాన్నగారి హృదయములు వరిముళ్ళంత స్థానాన్ని నాకు ఇప్పించు తండ్రి, రికమెండ్ చెయ్యి నా నాన్నగారికి, నా నాన్నగారి హృదయంలో నాకు స్థానం ఇవ్వమని రికమెండ్ చెయ్యి అప్ప అని చెప్పేసుకొని వెళ్ళిపోయానండి భగవాన్ దగ్గరికి. కానీ నాన్నగారిని అంత ఇష్టపడతా ఉంటే నాన్నగారు ప్రేమలో సంపూర్ణులండి, అందరికీ సృష్టికి ప్రేమ పంచిపెట్టే ఆయనకి మన ప్రేమ ఎందుకండి, నా దగ్గర ఏదైనా లోటు ఉంటే మీరు ఇస్తే నాకు కావాలి, కానీ ఆయన సృష్టికి పంచిపెట్ట ముక్కోటి దేవతలకి పంచిపెట్టగలడు గురువు అండి, ఒక సృష్టికే కాదు అన్ని లోకాలకి పంచిపెట్టగల పరబ్రహ్మం గురువు అంటే ఆయనకి ప్రేమ ఎందుకు, అయితే ఆయనని ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆ ప్రేమని భగవానికి ట్రాన్స్ఫర్ చేశారు, భగవానికి కూడా ప్రేమ అవసరం లేదు, భగవాన్ ఏం చేశారంటే అరుణాచలేశ్వరుడికి ట్రాన్స్ఫర్ చేశారు, అరుణాచలేశ్వరుడు ఏం చేశారు ఈ ముగ్గురు ఒక్కటే పరబ్రహ్మముగా నా హృదయంలో ఉన్నారు కాబట్టి ఆ ప్రేమనంత హృదయంలో ఉన్న ప్రేమగా గుర్తించే శక్తినిచ్చారు. మనమిచ్చేది ఎంత అండి రవ్వంత, మళ్ళీ తిరుగు గురువు ఇచ్చేది బోలెడంత అండి. అయితే చాలా అండి చాలా చాలా కళల్లో చాలా సార్లు భగవాన్ అనుగ్రహించారు, ఎన్నో కళ ఎన్నో సార్లు కళలో కనిపించి భగవాన్ అనుగ్రహించారండి. ఇక్కడ చివరిగా ఇప్పుడు టైం ఎంత అయిందమ్మా, 9:06
అవునండి,
ఇంకొక 10 నిమిషాల్లో ముగించేస్తాను తల్లి.
అలాగే అండి, మన నెక్స్ట్ వీక్ కూడా తీసుకుందాం.
ఓకే ఓకే నాన్న.
అలాగే అండి.
నాన్నగారు చివరగా జిన్నూరులో దేహం వదిలేసే ముందండి మన భక్తులు మెసేజ్లు ఇచ్చేవారు మనకి, నాన్నగారు ఆరోగ్యం గురించి ఎవరు భక్తులు రావద్దు నాన్నగారికి ఇబ్బందిగా ఉంటుందంటే నిజమే అండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళం అందరం వెళ్ళిపోతాం కదా, అన్ని రోజులు నాన్నగారు బాగైతారు తిరిగి దర్శనం చేసుకోవచ్చు అని గుండె దిటవు చేసుకొని, అక్కడ పరిస్థితులు తెలియవు కదా, గుండె దిటవు చేసుకొని ఉండిపోయాడు వెళ్లకుండా. కానీ చివరిలో ఇంకా నాన్నగారు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. చివరి ముందు 3 రోజుల్లో తెలిసి, అంటే భక్తుల ద్వారా తెలిసిందండి, తెలిసినప్పుడు ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి తండ్రిని ఒక్కసారన్నా దర్శనం చేసుకోవాలి అనే ఆర్తితో 29 నాన్నగారు బాడీ వదిలేశారండి. 27 వెళ్ళానండి. వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. మన సునీల్ బాబు ఉన్నాడు అక్కడ. కోటి కోటి ధన్యవాదాలు తండ్రి నీకు. ఆ నాన్నగారి పాదాల మీద నుండి బెడ్షీట్ మెల్లగా చిన్నగా కొంచెం పక్కు జరిపారండి. వెళ్ళి ఆ పాదాలను చివరిసారిగా ఆ పాదాలను స్పర్శించి దర్శనం చేసుకున్నానండి. హైదరాబాద్ వచ్చేసాను అండి ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ డే జిన్నూరు వెళ్ళిపోయానండి 28. ఇంట్లో మా వారికి, మా చెల్లెలకి, వాళ్ళకి నాన్నగారి బాడీ బాగాలేదు, ఇంకా బాడీ వదిలేస్తారేమో తండ్రి, మీరు దర్శనం చేసుకుంటా అంటే వాళ్ళకి మేము దర్శనం చేసుకుంటాం అన్నారు. రాత్రికి రాత్రి బయలుదేరి మళ్ళీ 28 మళ్ళీ వెళ్ళిపోయామండి. మధ్యాహ్నం వరకు, పొద్దునే తెల్లవారుజామున కారులో బయలుదేరి మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయినప్పుడు దర్శనం చేసుకున్నాం. అప్పుడు మన ఉషమ్మ, అమ్మా నీ పాదాలకి నమస్కారం తల్లి, చిన్నదానివైనా కూడా గొప్ప అవకాశం ఇచ్చావురా తల్లి నాకు. నాన్నగారి చేతులు, నా చేయిలో నాన్నగారు చేయి పెట్టిందండి మహా తల్లి. వెళ్ళిపోతా ఉంటే ఆ స్పర్శ అండి, చివరి స్పర్శ. ఇంకా మనసులో భావాలని, కొన్ని భావాలు సీక్రెట్గా ఉంటేనే బెటర్ అండి, అంటే చెప్పుకోలేము అంత. నాన్నగారు అనేవారు కదా, కొంతన్నా సీక్రసీ ఉండాలి భక్తిలో అని. మళ్ళీ 3 రోజు లైక్ భీష్మ ఏకాదశి, ఆ రోజు భీష్మ ఏకాదశి ఏకాదశి వచ్చింది. ఆ రోజు మన విజయ్ వాడి నోటి ద్వారా నాన్నగారు పిలుచుకున్నారండి. విజయ్ అడిగాడు, ఆంటీ నేను వెళ్తున్నాను, మీరు వస్తారా, రేపు ఏకాదశి కదా, నాన్నగారు దర్శనం చేసుకుందాము. టికెట్ రిజర్వేషన్ లేదురా అమ్మ అంటే, వాడు ఏదో సగం వరకు టికెట్ తీసుకున్నాము అందరం కలిసి వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి భీమవరం బస్సులో వెళ్ళి, మళ్ళీ అక్కడి నుంచి పాలకొల్లు బస్సులో వెళ్ళి, పాలకొల్లు నుంచి ఆటోలో వెళ్ళిపోయండి, గబగబ స్నానాలు చేసి ఆటోలో వెళ్ళిపోతే పెద్ద క్యూ అండి. 11:30 చేరుకున్నాను జిన్నూరు. నాన్నగారి వెనకాల గేటు దాటి ఎక్కడికో ఉందండి క్యూ. అయితే మరి తప్పదండి, అందరు భక్తులు ఆర్తిగా ఉంటారు, అందరికీ నాన్నగారి దర్శనం చేసుకోవాలని ఉంటుంది. ఆ క్యూలో వెళ్ళి లాస్ట్లో నిల్చున్నాను. నిల్చుంటే మన సతీష్ అండి, సతీష్ నాన్న నీకు కూడా ధన్యవాదాలు రా తండ్రి. సతీష్ వచ్చి, ఆంటీ ఇక్కడ నిల్చుంటే అప్పటికి దర్శనం చేసుకుంటారు, మీరు రండి అని చెయ్యి పట్టి తీసుకెళ్ళిపోయి ఆ రూమ్ కిటికీలోనే ఉండండి, రూమ్ పక్కన నిల్చోమని చెప్పారండి. చెప్పి పక్కన మీకు ఎంతసేపు నిల్చోవాలని ఉంటే అంతసేపు నిల్చుండి ఆంటీ, పక్కన భక్తులు దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు, ఈ పక్కన నుంచి చూడండి మీరు నిల్చోబెట్టేదండి. ఒక 15-20 నిమిషాలండి నాన్నగారి దర్శనం. కుటుంబంలో వ్యక్తులంతా, అంటే ఎప్పుడు నాన్నగారు మన కోసం కేటాయించేవారండి, టైం అంతా మన కోసమే. పెద్ద అసలు ఎంత జీవితం అంతా కూడా మన కోసం నాన్నగారు కేటాయించారు, భక్తుల కోసమే కేటాయించారండి. ఇంట్లో బాధ్యతలు నిర్వర్తించారు, అన్ని చేశారు, కానీ చాలా తక్కువ టైం ఫ్యామిలీకి ఇచ్చారేమో అనిపిస్తుందండి నాన్నగారు. ఆ చివరి సెకండ్ అన్న ఫ్యామిలీకి ఇచ్చినందుకు కోటి కోటి ధన్యవాదాలు. నాన్నగారే ఇచ్చారండి అది, ఆ లాస్ట్ మూమెంట్స్. అప్పుడు కూడా మనకు ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు అండి. వాళ్ళంతా చుట్టూ కూర్చొని ఉన్నారు, అసలు ఏమి మౌనం అండి. నేను ఎక్కడ ఎవరిని చూడలేదు, అంటే ఎంతో మంది దేహాలు శవమవ్వడం చూసాము, ప్రాణం పోతా ఉంటే దగ్గర ఉండి చూసాము, కానీ ఆ సెకండ్ నాన్నగారిని చూస్తే మౌనము రాజ్యం వెళ్తూ ఉందండి. అక్కడ సైలెన్స్ అండి, మామూలుగా ఒక ఎవరింట్లో అన్న చావు వస్తూ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందండి, కానీ జ్యోతి స్వరూపం అండి, పరబ్రహ్మము. దేహము ధరించి వచ్చినప్పుడు ఆ దేహాన్ని వదిలేయడం కూడా అంత శాంతిగా, అంత మౌనంలో భక్తులందరికీ దర్శనమిచ్చి అందరినీ తృప్తిపరచి తెల్లటి బట్టలు వేసుకొని ఉన్నారండి. అంటే బాడీ అవస్థ పడింది నాన్నగారు, అఫ్ కోర్స్ బాడీ అవస్థ పడింది, మనకు దేహబుద్ధి ఉంది కాబట్టి నాన్నగారిని చూసి మనందరం బాధపడ్డాము. తండ్రిని ఆ పరిస్థితులతో చూడాల్సి వస్తుందని మనం అనుకోలేదు, కానీ వారు దేహాతీతులు కదా. భగవాను బాడీ వదిలేస్తున్నప్పుడు కూడా అమ్మ చెల్లెలు, భగవాన్ చెల్లెలు పాయసం వండిపెట్టారటండి. వండి తెస్తే భగవాన్ పాయసం తిన్నాక పాయసం ఇమడలేదటండి, వాంతి అయిపోయింది. ఆ వాంతి అయిపోగానే ఆ భక్తులకు తెలిసిపోయిందటండి చుట్టూ ఉన్న వాళ్ళు, ఇంక ఎంతో టైం, ఎన్నో అవర్స్ భగవాన్ బాడీ ఉండదు, పడిపోతుంది బాడీ, బాడీని వదిలేస్తారు భగవాన్ అని తెలిసి భక్తులు అందరూ ఏడ్చేశారట. ఏడిస్తే భగవాన్ కళ్ళలోంచి కూడా నీళ్లు కారినాయి. కారితే భగవాన్ అడిగే భక్తులు భగవాన్ అడిగారటండి, అప్పా భగవానా, మీరెందుకు కన్నీరు కారుస్తున్నారు తండ్రి? మేము మీరు వెళ్ళిపోతారని మేము కన్నీరు కారుస్తున్నాము, కానీ మీరు ఎందుకు కన్నీరు కారుస్తున్నారప్పా అంటే భగవాన్ అన్నారటండి, అరుణాచలము వచ్చి 50 సంవత్సరాలు మీరు దేహము కాదని బోధిస్తే మీరు ఆ విషయము అనుభవించటం మానేసి గురువును కూడా ఒక దేహంగా చూస్తున్నారు మీరు అని భగవాన్ బుటబుట కన్నీరు కార్చారటండి. నాకు ఎప్పుడు అనిపిస్తుందండి నా నాన్నగారికి ఆ పరిస్థితి రాకూడదు అనిపించేదండి. నా నాన్నగారు భక్తుల పట్ల అలా ఎప్పుడు ఏమో ఎవరి గురించో నాకెందుకు, నా మట్టుకు నేను పూర్తిగా అండి 100%గా గివప్ చేయగలగాలి నేను నాదిని, నా సాధ్యమైనంతలో అండి. అంటే నేను పూర్తిగా జ్ఞానిని, పూర్తిగా శరణాగతి చెందాను, అందరికంటే గొప్ప భక్తురాలని కాదు, నాకు అలాంటి భావన వచ్చేదండి. నా నాన్నగారికి ఈ పరిస్థితి రాకూడదు, కన్నీరు కార్చే పరిస్థితి రాకూడదు. భక్తులను చూసి నా నాన్నగారు పొంగిపోవాలి, ఆ పొంగులో నేను కరిగిపోవాలి. ఎంత ఎంత అణిగి, ఎంత చేతనైతే అంత అణిగి పొందాము, నన్ను నేను తీసేసుకుందాము. చివరిగా 1 సెంటెన్స్ అండి, భగవాన్ చెప్పిన బోధ, ఆత్మ కంటే వేరుగా మనస్సుని గుర్తించకపోవడమే మనోనాశనానికి దారి. భగవాన్ ఒక చోట అంటారండి, ఆత్మ కంటే వేరుగా మనస్సును గుర్తించకపోవటమే మనోనాశనానికి దారి. కర్తృత్వ భావన పెట్టుకోకుండా ఆత్మ కంటే వేరుగా అంటే రెండు నేనులు లేవు, ఉన్నది ఒకే ఒక్క నేను, ఆ నేను నా భగవాన్. అరుణగా ఉన్న నేను భగవాన్ యొక్క శక్తి అనండి, ఇంకొక శక్తి కాదు. ఒకడవం నినుమాయ మనరించి వచ్చువారు ఎవరు, ఇది నిజాలం అరుణాచల. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచల. నాన్నగారిని ఒకసారి నాన్నగారు ఫోన్లో అడిగానండి, నాన్నగారు నన్ను నేను మరిచిపోయేంతగా నాకు మిమ్మల్ని ప్రేమించాలని ఉంది నాన్నగారు, ఇది చెప్పొద్దనుకున్నానండి ఈ వాక్యము, కానీ ఏమో వచ్చేసింది. మీ అందరూ నాకు పరాయి వాళ్ళు కాదండి, అందరూ నా వాళ్ళే, నా ఆత్మీయులే, నా నాన్న హృదయంలో ఉన్నవాళ్లే. మీతో చెప్పుకోకపోతే నా ఆనందాన్ని ఎవరితో పంచుకుంటాను నేను? దాన్ని ఫోన్లో అడిగానండి, 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేసి దాన్ని చిక్కడపల్లిలో ఉన్నప్పుడు అండి, నాన్నగారు చెప్పమ్మా అనేవారు, అరుణ చెప్పమ్మా అనే. నాన్నగారు నన్ను నేను మరిచిపోయేంతగా నాకు మిమ్మల్ని ప్రేమించాలని ఉంది నాన్నగారు అంటే, నాన్నగారు ఏమన్నారు తెలుసా అమ్మా, అక్షర మణమాల విడవకుండా చదువుకోమ్మా. అలాగే అలాగే అక్షర మణమాల విడవకుండా చదువుకో. ఓంకార వాక్యార్థ ఉత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచల. నా తండ్రి భక్తుల్ని చూసి పొంగిపోవాలి, దీనంగా ఉండకూడదు. ఒక ప్రహ్లాదుడు నారాయణుణ్ణి ప్రజెంట్ చేసి వెళ్ళిపోయాడు, ఒక మీర కృష్ణుణ్ణి ప్రజెంట్ చేసి వెళ్ళిపోయింది, ఒక దుల్సీదాసు తుకారాము భగవంతుని ప్రజెంట్ చేశారు. మనము మన నాన్నగారిని మన సైలెన్స్లో ప్రజెంట్ చేయాలండి సృష్టికి, వాక్కులతో కాదు. అంటే ఇప్పుడు వాక్కులు ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఇది షేరింగ్ అండి, కానీ బయట లోకానికి మన మౌనము ద్వారా నాన్నగారు వ్యక్తం అవ్వాలి, మన శరణాగతి వారి ద్వారా నాన్నగారు వ్యక్తం అవ్వాలి. ఎప్పుడు వ్యక్తం అవుతారు అలాగా? అరుణ లేదు, ఉన్నది భగవాను, ఉన్నది నాన్నగారు, ఉన్నది అరుణాచలేశ్వరుడే, ఈశ్వరుడే అని హృదయంలో పెద్ద పీట ఆయనకు వేసినప్పుడు ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ భగవంతుడి గురువు ప్రజెన్స్ని అనుభవిస్తూ ఉంటే డెఫినెట్గా బాడీ మైండ్ కరెక్ట్ వేలో ఉంటుందండి. మనం సాధన చేయడం వల్ల అది కరెక్ట్ వేలో ఉండదు, మనం గురువు ప్రజెన్స్ని అనుభవించటం వల్ల. నాన్నగారు చూస్తున్నారు, నాన్నగారు వింటున్నారు, నాన్నగారు నాకు అత్యంత సమీపంలో నా నేనుగా ఉన్నారు నా నాన్న అనే విషయం నాకు గుర్తింపులోకి వస్తే గురువు అనుగ్రహం ద్వారా. నాన్నగారు రెండుసార్లు చెప్పారు, మూడు సార్లండి, చాలా సంఘటనలు వదిలేసుకున్నాను ఎందుకంటే టైం సరిపోదండి. ఇందాక చెప్పుకున్నట్టు ఒక రోజంతా ఉష ఇచ్చినా నాకు టైం సరిపోదండి, ఒక రెండు గంటలు కాదు, ఒక రోజు, ఒక జీవిత కాలం నాన్నగారి గురించి చెప్పుకోవడం సరిపోదు. అమ్మా నువ్వు మోక్షం పొంది తీరుతావు అంటే నిన్ను నేను నాలో కరగబెట్టుకుంటానని చెప్పకుండా చెప్పడం అండి. నాన్నగారు బంధంలో ఉన్నవాడు ఒకడు నేనున్నాను అనుకుంటున్నాను కదండి, నేను బంధంలో ఉన్నాను నాకు మోక్షం కావాలని, వాడిని తీసేస్తానని చెప్పకుండా అడిగేవాడిని తీసేస్తానమ్మా నేను, ఉన్నవాడు మిగిలిపోతాడు, ఉన్న నాన్నగారు మిగిలిపోతారు, అరుణ నశించిపోతుంది, అరుణ లేదని అరుణకు తెలియాలి. నాన్నగారికి ఎలాగూ తెలుసు అరుణ లేదని, అరుణకే తెలియాలి అరుణ లేదు, అరుణ అబద్ధమని, అరుణ అబద్ధమని గుర్తించటమే అరుణ లేదని తెలియడం. ఇది ఎవ్రీ సెకండ్ డే టు డే లైఫ్లో అనుభవించాలి, మనం అందరము అనుభవిస్తున్నామండి. నేను చెప్పే అంత స్తోమత అర్హత నాకు లేదు కాబట్టి కేవలం ఇది నా యొక్క షేరింగ్, నా భావాలను మీతో షేర్ చేసుకోవడం తప్పితే ఇది టీచింగ్ కాదండి. జస్ట్ మనందరం ఒక తండ్రి నీడలో పెరిగిన వాళ్ళం కాబట్టి షేరింగ్ అండి. హృదయ కుహర మధ్య కేవలం భ్రమ మాత్రం అహమహమితి సాక్షాద్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వతా మజ్జతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం.
చాలా బ్యూటిఫుల్ అండి.
బంగారు తల్లి
అన్నట్టు గుడిసెలోకి, అదే గుడిసెలో ఏనుగుని చూడటం కరెక్ట్ కాదు. సో మీకు ఇలాగ మేము రెండు గంటలు ఇవ్వడం కరెక్ట్ కాదు అసలు,
కానీ
సందర్భంగా ఇంకా మిమ్మల్ని మాట్లాడించాలని. సో మనం ఇంకో వారం తీసుకుందామంటే ఎందుకంటే సబ్జెక్ట్ అంటే మీరు రెగ్యులర్ గా చదువుతూ ఉన్నారు, సో ఎందుకంటే లైక్ సబ్జెక్ట్ ఎప్పుడు నిరంతరం మీరు చెప్తూనే ఉంటారు, అసలు ఎప్పుడు నాన్ స్టాప్ కదా అంటే అది లైఫ్ లో ఏది జరిగిపోతూ ఉన్న సబ్జెక్ట్ మీరు ఎప్పుడు విడిచిపెట్టలేదు. అదే యు ఆర్ లివింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఒకరోజన్నా మీ ఎక్స్పీరియన్స్ చెప్పడం బాగుందండి, చాలా థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక వారం పెట్టుకుందామండి, ఎప్పుడన్నా వీలు చూసుకుని
అలాగే రా నాన్న, అలాగే అలాగే ఇంకో సందర్భం ఎప్పుడో ఇస్తాడు. చాలా మంది భక్తులు ఉన్నారు రా నాన్న ఇది షేర్ చేసుకోవడానికి.
ఉన్నారు ఉన్నారు
అందరి అందరికి మనం షేర్ చేసుకోవాలి కదా.
మళ్ళీ చూద్దాం అలాగే మళ్ళీ సందర్భం చూసి మీరు అన్నట్టు యా డెఫినెట్లీ, ఎందుకంటే అలా ఇన్కంప్లీట్ గా వదలడం మాకు నచ్చదు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, అందరికి దీపోత్సవ శుభాకాంక్షలు మొత్తం భక్తులందరికి.
ముగింపుగా చెప్పు విషమ్మ.
పర్వాలేదు ఆంటీ, ఎందుకు ఎందుకంటే మనం ఎన్నో సంవత్సరాలు దీపం చూస్తున్నాము, జ్ఞానజ్యోతిని మన అందరిలోని నాన్నగారు వెలిగించారు. కంప్లీషన్ మీరన్నట్టు మనం కంప్లీట్ గా లేము అనే అనుభవంలో మనం వచ్చే వరకు ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది, మనం అదిగా ఉంటాము. సో ఈ లోపల మనం అందరం కలిసి ఓకే మనం ఒక తండ్రి బిడ్డలం, అందరం సమానంగా పాలు పంచుకున్నాం నాన్నగారు అన్ని కార్యక్రమాల్లోని. సో ఆయన వైభవం మనందరిది అని చెత్త షేరింగ్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆంటీ. భలే అంటే ఇంకా నాన్నగారు మనల్ని విడిచిపెట్టలేదు, మనల్ని నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అనే దానికి అసలే ఇది నిదర్శనం
ఆంటీ
అని చెత్త. సో విషింగ్ ఆల్ అవర్ డివోటీస్ మా అందరి భక్తులకి దీపోత్సవ శుభాకాంక్షలు, అందరం కలిసి వెళ్ళిపోదాం.
థ్యాంక్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ
గ్రీష్మ, గ్రీష్మ థ్యాంక్ యూ సో మచ్ గ్రీష్మ.